அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வேபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோச்சரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். ஓம் சுமுகஸ்ச ஏகதந்தஸ்ச கபிலஹ கஜகர்ணக லம்போதரஸ்ச விகடஹ விக்னராஜஹ கணாதிபஹ தோமகேதுஹ கணாத்யக்ஷஹ பாலச்சந்திரஹ கஜானனஹ வக்ரதுண்டஹ சோர்பகர்ணஹ ஹேரம்பஹ ஸ்கந்தபூர்வஜஹ ஷோடசைதானி நாமானி யஃப் படேத் ஸ்ருணுயாதபி வித்யாரம்பே விவாஹே ச ப்ரவேசே நிர்கமே ததா சங்கிராமே சர்வ காரியேஷு விக்னஸ்தஸ்ய ந ஜாயதே. கணேச புராணம் வேதவியாச மகர்ஷி ரச்சினட்டுவண்டி திவ்ய புராணம். மகானுபாவுடைய வியாசுடு லோகஸ்ரேயஸ்ஸு கோசம் அபூர்வமைன கணபதி லீலல்னி சுலப சைலுடு அந்தாடு. வியாசுனி சைலி கொன்னி கொன்னி சோட்ல மாத்தமே கிளஷ்டங்க உண்டு, காரி சாதாரண புராணாலோ ஆயன சைலி எக்கோ கஷ்டப்பட்டது. அந்த கணேச புராணம் மரிந்த பாகுண்டு, சாலா சுலபங்க உண்டு. கணபதி சுலப பக்த பிரியுடு, பக்துக்கு தொந்தரக தொரிக்கிபோத்தாடு. ஆயன கொந்தமந்து உண்டாரு பக்துலு எப்படிச்சின வாழ்க்கு ஈஜீகா தொருகுதாரு, அலாண்டி வாழ்லோ கணபதி ஒக்கடு நேனொக்கண்ணி. ఈ గణపతి స్వామివారు అత్యంత భక్త సులభుడు అని పేరు గాంచినవాడు కాబట్టి ఆయన కథలు కానీ ఆయనకి సంబంధించిన కథా శ్లోకాలు కానీ చాలా తేలికగా మనందరికీ అర్థమయ్యే భాషలో వేదవ్యాసులు వారు అందించారు. నిజం చెప్పాలంటే ఆ శ్లోకాలకి కొంతమంది రాసిన తాత్పర్యమే అర్థం కాదు, శ్లోకం అర్థమవుతుంది. అందుకే వెనకటికి ఒక సామెత ఉంది, టీకా టోకామపేక్షతే అని. సంస్కృతంలో శ్లోకాలకి కొంచెం వ్యాఖ్యానం రాస్తారు, ఆ వ్యాఖ్యానమునకు టీకా అని పేరు. అందుకే పూర్వం టీకా తాత్పర్యం అనేవారు కదా. ఓ శ్లోకంలో కొన్ని కొన్ని పదాలు మనకు అర్థం కావనుకోండి, అలాంటి పదాలకి కింద అర్థం రాసేవారు అన్నమాట. ఈ టీకా చదివేటొకడు దానికి అర్థం తెలియక ఇంకోడెవడో టోకా రాయవలసి వచ్చిందిట. అంటే శ్లోకమే అర్థమైంది, శ్లోకానికి వీడు రాసిన టీకా అసలు అర్థం కాలేదు. అర్థం కాక తలబద్దలు కొట్టుకుని దానికి మళ్ళీ ఇంకొకటి బతిమాలితే వాడు మళ్ళీ టీకాకి అర్థం రాశాడు. అందుకని టీకాకి అర్థాన్ని టోకా అని పేరెట్టాడు సరదాగా. అందుకని టీకా టోకాం అపేక్షతే అని కొంతమంది శ్లోకానికి తాత్పర్యం చెబితే ఆ తాత్పర్యం మనకు అర్థం కాదు, గజగజలాడిపోతాం. ఇప్పుడు సత్యనారాయణ వ్రతకల్పం పుస్తకాలు ప్రింట్ చేస్తారు, శ్లోకం ఎంతో హాయిగా ఉంటుంది, తెలుగులో తాత్పర్యం చదివామా చెంబు నీళ్ళలో దూకేసి చచ్చిపోవాలనిపిస్తున్నాను వాడు, అంత భయం వేస్తుంది. అదేంత తాత్పర్యం అండి బాబు, రామరామ అసలు దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. అందులో అంతే సత్యపురం ఏయవు అని ఉంటే వాడు స్వర్గానికి వెళ్ళాడు అంటాడు. అక్కడ ఉన్నది ఒకటి, ఇక్కడ రాసేది ఒకటి. అందువల్ల చెప్పొచ్చింది ఏంటంటే ఆ అర్థం కూడా ఏమిటో కృతక భాష, సులభముగా అర్థమయ్యే రీతిలో రాయరు. లక్ష్మీ వల్లభ అంటే లక్ష్మికి భర్త, ఓ లక్ష్మీదేవికి భర్త అంటే అర్థమైపోతుంది. కానీ లక్ష్మి భర్తగా కలిగిన వాడా ఏమిటిది, అసలు దానికి ఏమంటే, దానికి దీనికి ఏమైనా అర్థం ఉందా, అయోమయం అలా ఉంటే ఏమిటో మరి తెలియదు. అందువల్ల సాధ్యమైనంత వరకు మనకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఎంతో కృషి చేసి వ్యాసుడు ఈ పుస్తకం రాశాడు. అందుకే ఈ పుస్తకంలో శ్లోకాలు చదువుతుంటే మనకి ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. అందువల్ల వేదవ్యాసుడిని మహాకవి అన్నారు. అందులో భాగంగా మనం అసలు విషయం మర్చిపోకూడదు. ఈ పురాణం ఎవరు విన్నారు, ఎవరు చెప్పారు, మీరు మళ్ళీ ప్రశ్న అన్నమాట. వాళ్ళ చెప్పినవాడు ఎవరు మర్చిపోయారు, భృగు మహర్షి చెప్పాడు. ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పాడు, అబ్బే సోమకాంతుడని ఓ రాజుగారికి రోగం వచ్చింది, ఐదారు రోగం. సోమకాంతుడు రోగం వచ్చి పడిపోతే ఆ రోగం నుంచి తనను తాను రక్షించుకోవడానికి తన ఒక భార్యతో ఇద్దరు మంత్రులతో కలిసి చవనుడిని చూశాడు. చవనుడితో ఈ సోమకాంతుడి భార్య సుధర్మ మాట్లాడి మా ఆయనకి రోగం వచ్చింది అంటే ఆయన వీళ్ళందరినీ తీసుకుని భృగువు దగ్గరికి వెళ్ళాడు. భృగువు ఈయన రోగాన్ని ఏం చేశాడని చెప్పాం, నీళ్లు తల్లి ఆ రోగాన్ని బయటికి రప్పించాడు. నల్లని పాపపు పురుష రూపంలో రోగాన్ని బయటికి రప్పించాడు. రోగం నల్లని పురుషుడు కాబట్టి బయటకు వచ్చింది. ఆ పురుషుణ్ణి ఇక్కడ ఎండిపోయిన మామిడి చెట్టులో దూరు, ఈయన గణేశ పురాణం వింటాడు, గణేశ పురాణం విన్నాక ఈయన పాపం పోతుంది, పోయేదాకా ఆయన్ని పీడించకు, ఈ చెట్లో దక్కు అన్నాడు. వీడు ఆ చెట్లోకి వెళ్ళగానే చెట్టు ఏమైందని చెప్పాం, బూడిదైపోయింది. ఆ బూడిదలోనే దక్కున్నాడు వాడు. ఇప్పుడు ఏమన్నాడు భృగువు, నేను గణేశ పురాణం చెబుతాను, శ్రద్ధగా 10 రోజుల పాటు విన్నావంటే రోజు కొంచెం కొంచెం చెట్టు చిగురిస్తుంది, పెద్దదవుతుంది, కొమ్మలు వస్తాయి, పళ్ళు వస్తాయి, పువ్వులు వస్తాయి, అన్నీ బాగుంటుంది, శాఖోపశాఖలై ఆ మామిడి చెట్టు ప్రవర్ధమానమవుతుంది, వర్ధిల్లుతుంది, చెట్టు బాగుపడిందంటే నీ పాపం భస్మైపోతుంది, నువ్వు బాగుపడతావు. ఒకవేళ చెట్టు బాగుపడకపోతే నువ్వు 10 రోజులు పురాణం విన్నా ఆ పురాణం వేస్టే. ఎందుకని, మొదటి రోజు ఎవరు చెప్పారంటే ఇది అని కొత్త పెళ్లి కూతుర్లు పక్కకి చూడటం ఇలాగా. పెళ్ళిలో కూడా సిగ్గుపడలేదు మళ్ళీ. ఇప్పుడు ఏదో ఈ 70 ఏళ్ళు వచ్చాక మాయదారు సిగ్గులు ఎందుకు చెప్పండి అంటే, మన శ్రద్ధ ఎంత లోపం ఉంది ఒకసారి ఆలోచించండి. మొదటి రోజు పురాణం మళ్ళీ మర్చిపోయామంటే, అసలు ఎవరెవరు చెప్పామో మర్చిపోయామంటే అప్పుడు మనకి ఫలితం ఎలా వస్తుంది ఒకసారి ఆలోచించండి. మేము 18 పురాణాలు వింటున్నాం, రోజు ప్రార్థనలు మీరు చెప్పినవి వింటున్నాం, లేకపోతే మంత్రం చేస్తున్నాం, కానీ ఫలించలేదు అంటే ఎలా ఫలిస్తుంది? అసలు నువ్వు చేసే మంత్రం మీద నీకు నమ్మకం ఉందా? దానిని దృఢంగా చేస్తున్నావా? చేస్తున్న మంత్రార్థం ఎప్పటికీ తెలియదే. రోజు లలితా సహస్రనామం చదువుతున్న అయోమయ స్థితిలోనే ఉంటున్నామే మనం. ఒకరోజు విన్న పురాణం కనీసం మర్నాటికైనా గుర్తుపెట్టుకోకపోతే, అక్కడి నుంచి కుర్చీలోంచి లేచిన తర్వాత గుర్తుపెట్టుకోకపోతే శ్రద్ధాలోపమే కదా. శ్రద్ధాలోపం ఉంటే నీకు దానివల్ల ఏం ఫలితం వస్తుందో ఆలోచించండి. అశ్రద్ధదానుడికి అసలు అందుకే పురాణం చెప్పదు పమ్మన్నాడు అంతే, ఒళ్ళు మండిపోయి వ్యాసుడు. అశ్రద్ధదానశ్చ తర్వాత ప్రజ్ఞాహీన, ఇటువంటి వాళ్ళు పురాణం విన్నా ఎక్కువ ఫలితం పొందరు. ఉంటుంది ఫలితం, రావలసినంత ఫలితం ఉండదు అన్నారు. మనకి చాలా శ్రద్ధ కావాలి, ఇక మీద అది గుర్తుపెట్టుకోండి. ఆయన 10 రోజులు రాజుగారు శ్రద్ధగా విన్నాడు కాబట్టే ఆ చెట్టు బాగుపడింది, చెట్టు బాగుపడబట్టి ఆయన పాపం భస్మైపోయింది, అప్పుడు ఆయనకి శాశ్వతంగా ఆరోగ్యం వచ్చింది. ఒకవేళ ఆయన వినడంలో లోపం ఉండి ఉంటే చెట్టు బాగుపడేది కాదు. బాగుపడకపోతే పురాణం విన్న వెంటనే మళ్ళీ వచ్చి అందులో ఉన్న పాప పురుషుడు ఆయన పట్టుకునేవాడు. ఆ పాపాత్ముడు పట్టుకుంటే మళ్ళీ ఏమవుతుంది, యథాప్రకారం రోగం వస్తుంది. ఇవి తెలుసుకోవాలి మనం. అందులో భాగంగా గణేశుడికి సంబంధించిన ఎన్ని విశేషాలు చెప్పాడు. వేదవ్యాసుల వారికి ఏమో అహంకారం వస్తే ఆయనంతటి వాడు కూడా వేదార్థం మర్చిపోయి మళ్ళీ గణేశ్వరుని ఉపాసన చేసిన కథ చెప్పుకున్నాం. తర్వాత భీముడనే రాజుగారు, ఆయన భార్య పేరు ఏమిటి, చారు హాసిని. అబ్బో అన్నీ మర్చిపోయాం మనం. ఆ ఇద్దరికి పిల్లలు లేకపోతే ఏం చేశారు వాళ్ళు, మళ్ళీ అరణ్యానికి వెళ్ళారు. గణేశ పురాణాన్ని భృగు సోమకాంతుడికి చెబుతున్నాడు. అందులో మొదటిగా ఇదన్నమాట, భీముడని ఆయన పిల్లలు లేకపోతే తన భార్య చారుహాసినితో కలిసి అరణ్యానికి వెళ్ళాడు. తీర్థయాత్రలు చేస్తూ అక్కడ ఏ ఆశ్రమానికి వెళ్ళాడు, విశ్వామిత్రుడి ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు విశ్వామిత్రుడు, నాయన నీకు పిల్లలు లేకపోవడానికి గల కారణం మీ వంశంలో గణపతి ఉపాసన ఉంటే ఆ ఉపాసన విడిచిపెట్టావరా, మీకు కులదేవత విఘ్నేశ్వరుడు, ఎవరి కులదేవతను వాళ్ళు పూజించాలి, అలా పూజించకపోతే వాళ్ళు మధ్యలో ఇలాగే సంతానం లేక పాడైపోతారు అన్నారు. కొన్ని కొన్ని వంశాలు ఉంటాయి, ఆ వంశాలకు అమ్మవారు దేవత అండి, తెలియక వెళ్ళే వేరే మతాలకు పెడుతున్నారు కానీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భవానీ అనే దేవత కాపులకి కులదేవత, ఆ కులదేవతను వాళ్ళు పూజించకుండా వేరే మతంలోకి వెడితే దానివల్ల చాలా ఇబ్బంది వస్తుంది, వంశాలు ఇబ్బంది పాలవుతాయి. అలా ప్రతి కులానికి ఒక కులదేవత ఉండేది ఆ రోజుల్లో. ఆ దేవతల్ని పూజించి తీరాలి. వైశ్యులకి వాసవీదేవి, ఆ వాసవీదేవిని మర్చిపోయారనుకోండి, అప్పుడు అమ్మవారికి ఆగ్రహం కలుగుతుంది, కులదేవతను మర్చిపోయిన పాపం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇలా అందరికీ ఎన్ని పూజలు చేసి ఎన్ని ఉపాసనలు చేసినా కులదేవతని అర్చన చేయకపోతే అది మహాపాపం అని శాస్త్రం చెబుతుందన్నమాట. అలాగే గోపాలకులంతా కృష్ణుడిని తప్పనిసరిగా పూజించి తీరాలి. అలాగే పద్మశాలి వంశ వాళ్ళంతా భృగు మహర్షిని తలుచుకోవాలి, మార్కండేయుణ్ణి తలుచుకోవాలి. రోజు లేవగానే భృగువుని మార్కండేయుణ్ణి తలుచుకోకపోతే అంతగా అనుకున్నట్టుగా రాణించరట. ఇవన్నీ నియమాలు, నేను చెప్పడం కాదు, పురాణాల్లో చెప్పారు, మీకు తెలుసు అది విషయం. ఏమంటే మన పెద్దలను తలుచుకోకపోతే, మరి వాళ్ళు ఆనందించకపోతే మనకి వంశం ఎలా అభివృద్ధి వస్తుంది చెప్పండి ఒకసారి. ఇవి తెలుసుకోవాలి. అలాగే ఈ రాజుగారు భీముడు ఒకనొకప్పుడు ఒక జన్మలో ఈ కులదేవతని తిరస్కరించాడు. ఆ తిరస్కరించిన పాపం వల్ల సంతానం లేకుండా పోయింది. అందువల్ల సంతాన ప్రాప్తి కోసం మళ్ళీ గణేశ్వరుడి పురాణం విని గణేశ ఉపాసన చెయ్యి అని మళ్ళీ అతనితో ఏం చెప్పాడు, మీ వంశంలో వాడు ఒకప్పుడు ఇలాగే గణపతిని ఉపాసన చేసి బాగుపడ్డాడు, మీ వంశంలో నీకు 7 తరాల ముందు వల్లభుడని ఒక రాజుగారు ఉన్నారు, ఆ వల్లభుడనే రాజుగారి భార్య పేరు కమలాదేవి, వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకు ఎందుకు పనికి రాకుండా ఉన్నాడు, వాడికి దక్షుడు అని పేరు పెట్టారని కూడా చెప్పుకున్నాం కదా, వాడు ఎలా పుట్టాడని చెప్పుకున్నాం, అసహ్యకరమైన రోగంతో చెవుడు మోగ చేతులు కాళ్ళు పొట్టి కదల్లేడు గూని ఒకటేమిటి సర్వాంగ సుందరుడు అనమాట ఇక వాడు, అలా పుట్టాడు. చివరికి వాడు నాన్న 12 ఏళ్ళు పోయాక వాడిని గెంటేశాడు. ఇదంతా నేను కొంచెం చెప్పపోతే వాడి మీరు మర్చిపోయే ప్రమాదం ఉందని అర్థమైపోయింది నాకు. వాడు చివరికి తల్లితో పాటు, తల్లి పేరు కమలాదేవి, కమలాదేవితో పాటు ఈ దక్షుడు చివరికి అరణ్యానికి పోయాడు. అడవిలో ఒక చోట ఓ మంచి శివాలయం, పాత శివాలయం ఉంది, ఆ శివాలయం యొక్క మండపంలో కూర్చున్నారు వాళ్ళు. అక్కడే కూర్చుని భిక్షాటన చేసేదావిడ. ఒకరోజున వాళ్ళ అదృష్టవశాత్తు అటుగా ఒక పురుషుడు వెళ్ళాడు, ఎక్కువసేపు లేడు ఆయన, కాసేపు ఆ గుళ్ళోకి వచ్చి వెళ్ళిపోయాడు. ఆ పురుషుడి శరీరం మీద నుంచి వచ్చిన సువాసనతో కూడిన గాలి ఈ పిల్లవాడికి తగలడంతో వాడు మంచి ఆరోగ్యవంతుడు సుందరుడైపోయాడు ఈ దక్షుడు అన్నవాడు. అప్పుడు వాళ్ళు ఎవరో మహానుభావుడు అనుకున్నారు, మళ్ళీ యథాప్రకారంగా భిక్షాటన చేశారు. వాళ్ళకి ఎక్కడికి వెళితే అక్కడ మంచి భోజనాలు, పిండి వంటల భోజనాలు పెట్టారు. పిండి వంటలు గుర్తుంటాయండి, దద్దోజనం గురించి చెబితే బాగా గుర్తుంటుంది, గోంగూర పచ్చడి గుర్తుంటుంది, అవకాయ పచ్చడి బాగుంటుంది, దెబ్బకాయ దెబ్బకాయ అని ఎప్పుడనంటే అది మాత్రం గురికి చూసారా, దెబ్బకాయ అంటారా దెబ్బకాయ అంటారు అని వెళ్ళి పక్క వాళ్ళకి సై చేయడం, ఇవి మాత్రమే గుర్తుంటాయి. ఈ దెబ్బకాయ మీద ఉన్న దృష్టి ఆ వ్యాసుడు చెప్పిన తక్కిన కథల మీద ఉండదన్నమాట. చూసారా మన లక్షణం. ఇలా భోజనాలు దొరుకుతూ ఉంటే ఒకరోజు ఏం జరిగిందని చెప్పాను, ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణోత్తముడు పరమ పూజ్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మంచి ఉపాసకుడు. ఆయనకు ఒక అనుమానం కలిగింది, కొద్ది రోజుల క్రితం ఈ కుర్రవాడు అత్యంత నీచమైన శరీరంతో దుర్వాసనతో ఉన్నాడు. వాడి దగ్గరికి వెళితే అందరూ ఆశ్చర్యపోయేవారు, వాడి మలమూత్రాలు కూడా దుర్వాసన, వాడి శరీరం కూడా దుర్వాసనతో ఉండేదని చెప్పాం కదా మీకు, అటువంటి వాడు ఇంత అందంగా తేరాడు, ఏదో మహాశక్తి వీణ్ణి బాగు చేసింది, ఆ శక్తి ఏమిటో తెలుసుకోవాలనుకుని, అమ్మా కమల నీ కొడుకు ఎలా బాగుపడ్డాడు అంటే, అప్పుడు ఆవిడ చాలా కాలం క్రితం ఇక్కడికి ఒక మహాత్ముడు వచ్చాడండి, మీకు తెలుసు మా అబ్బాయి ఎంత నీచంగా ఉండేవాడు, అటువంటిది ఈ గుళ్ళోకి ఒక పురుషుడు వచ్చి లోపలున్న ఈశ్వరుడికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాడు, ఆయన శరీరం మీద నుంచి మంచి సువాసన వచ్చింది, మహాపరిమళం అది, ఆ వాసన ఆ గాలి మా కుర్రవాడికి తగలడంతో వాడు ఆరోగ్యవంతుడయ్యాడు సుందరుడయ్యాడు బాగుపడ్డాడు, వాడి జాతకమే మారిపోయింది, పాతకం పోయి జాతకం బాగుపడింది. అతడు ఎవరో మాకు తెలియదు, మేము మాట్లాడదాం అనుకునే లోపే మెరుపు మెరిసినట్టు మాయమైపోయాడు ఆయన. మెరుపు ఆకాశం ఎంతసేపు ఉంటుంది చెప్పండి, వర్షాకాలంలో మెరుపులు మెరుస్తాయి, అలా ఒక్కసారి అంటుంది మాయమైపోతుంది. అందుకే మెరుపుని చెంచల అంటారు, ఏమంటారు చెంచల, ఎక్కువసేపు ఉండదు అది, నిలకడగా ఉండదు అది, నిలకడలేని వాళ్ళంతా చెంచలత్వం కలిగిన వాళ్ళంతా చెంచలలే. ఎంత అందంగా రాశాడు పూర్వకాలంలో మహానుభావుడు పింగళి నాగేంద్రరావు గారు, మెరుపు మెరిసి మాయమైపోయే చెంచలవా అంటాడు. అసలు కవిత్వం రాయాలంటే పింగళి లాంటి వాళ్ళు రాయాలండి,
నీలమేఘమాలికలో మెరిసిపడే చెంచలవో, నీలమేఘమాలికలో మెరిసిపడే చెంచలవో, చెలిమి చూపి చెంతరాక మురిపిల్చే మిలమిలవో, ఎవరివో ఎచట నుంటివో.
అంటే మెరుపు తీగి ఎంత క్షణకాలం ఉంటుందో చూడండి. నల్లని మేఘాల్లో వర్షాకాలంలో తటిల్లుమని మెరుస్తుంది, అంతలోనే మాయమైపోతుంది. కొంతమంది బుద్ధి కూడా అలా చంచలంగా ఉంటుంది. ఈ క్షణం పురాణం, మళ్ళీ క్షణంలో ఇంటి మీదకి, మరుక్షణంలో ఇడ్లీ మీదకి, మరుక్షణంలో ఇవాళ ఏం ప్రసాదం పెడతారో అనని, మరుక్షణంలో కూర్చున్నవాడు అటు తిరుగుదామని, అలా తిరిగితే దాన్ని చంచలత్వం అంటారు. అలాగా చంచలలా మెరుపు తీగలా చటుక్కుని మాయమైపోయాడు ఆ మహాపురుషుడెవరో తెలియదు అనగానే వెంటనే ఆయన ఏమన్నాడు తెలిసినా, సందేహం లేకుండా వచ్చినవాడు మహామహోపాసకుడు, అతడెవడో నేను చెప్పలేను, కానీ మీ ఆరోగ్యం బాగు చేసిన, మీ కుటుంబానికి ఆనందమిచ్చిన ఆ వ్యక్తిని తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంది. దానికి ఆగత అనాగత దివ్యదృష్టిగత గణేశ మంత్రం అని పేరు. వెళ్ళిపోయింది, రాబోయేది, జరుగుతున్నది, ఈ మూడింటిని తెలియచేసే ఒక మంత్రం ఉందట, గణేశ మంత్రం. ఆ గణేశ మంత్రం చాలా గొప్పది అనుకోండి, అలాంటి మంత్రాలు ఇక్కడ ఉచ్చరించం, ఉచ్చరిస్తే కొంచెం ఇబ్బంది కూడా ఉంది. ఎందుకంటే సరి అయిన అవగాహన లేనివాడు ఎవడన్నా దాన్ని ఉచ్చరించి జపం చేస్తే ఇబ్బంది. అందుకే గురుముఖత మంత్రాలు నేర్చుకోవాలి. కొన్ని మంత్రాలు ఉంటాయి, అప్పుడప్పుడు మేము ఇలా మైకులో చెప్పచ్చు, మీరు టీవీలో కూడా విని చేసుకోవచ్చు. కానీ అన్ని మంత్రములు అలా ఎలా పడితే అలా చేయకూడదు. అందులో కొన్ని కొన్ని ఉపాసనా రహస్యాలు భక్తులు కాని వాళ్ళకి ఇవ్వకూడదు, అభక్తులకి ఇస్తే అది ప్రమాదకరమైనది కూడా. వాడు భస్మాసురుడిలాగా మంత్రమిచ్చిన గురువుని, తనని, లోకాన్ని కూడా పాడు చేస్తాడు. ఈశ్వరుడు అంతటి వాడు భస్మాసురుడికి వరం ఇవ్వగానే వాడు ఏం చేశాడు, ఎవరి నెత్తి మీద చెయ్యి పెడితే వాళ్ళు భస్మం అయిపోతారని వరం ఇచ్చావు, ఇది నిజమో కాదు ఎలా తెలుస్తుంది, నీ నెత్తి మీద చేయబెడతాను, నువ్వు బూడిదైపోతే అప్పుడు ఈ వరం నిజమైన వరం అన్నట్ట, ఏ శివుడు నెత్తి మీద చేయబెడతాను అన్నట్ట, ఒరే నేను ఇచ్చిన వరం నిజం రా, నా మాట తప్పదురా, నా నెత్తి మీద పెడితే నేను బూడిదైపోతానంటే అయినా పర్వాలేదు, నాకు ఈ మంత్రం గురించి టెస్ట్ చేయాలనిపించింది అన్నట్ట. అలాంటి రీతులకి మంత్రాలు ఇస్తే ఎంత ప్రమాదం మరి, అవునా? అందుకని ఈ ఆగతానాగత గణపతి మంత్రాన్ని ఇక్కడ వేదిక మీద ఉచ్చరించం, కానీ అదొక అద్భుతమైన మంత్రం. అన్ని గకార బీజములతో అంగన్యాస కరన్యాసములతో ఉండేటటువంటి మంత్రం అది. ఈ మంత్రం, దక్ష నీవు తక్షణం నా దగ్గర స్వీకరించు, దీనిని ఉపాసన చెయ్యి, అప్పుడు నీకు గణపతి యొక్క అనుగ్రహం వల్ల నీకు ఈ ఆరోగ్యం ఇచ్చిన వాడు ఎవడో తెలుస్తుంది, మీ అమ్మకి నీకు ఆనందం కలిగించిన వాడు ఎవడో తెలుస్తుంది. ఇంకో విశేషం కూడా ఉంది, ఈ మంత్రాన్ని దీక్షగా 40 రోజులు జపం చేసిన వాడికి విఘ్నేశ్వరుడి దర్శనం అయ్యి తీరుతుంది, ఆయన సాక్షాత్కరిస్తాడు. కాకపోతే నీ నిష్ట మీద ఆధారపడి ఉంది దర్శనం అనేది. నువ్వు భక్తితో, నిలకడతో, నిష్ఠతో, మహావిశ్వాసంతో ఈ మంత్రం జపం చెయ్యి, నీకాయన దర్శనం అయి తీరుతుంది అనగా భక్తితో ఆ బ్రాహ్మడికి నమస్కారం చేశాడు దక్షుడు. వాళ్ళమ్మ కమల కూడా నమస్కరించింది. ఇద్దరు నమస్కరించాక ఆయన మంత్రోపదేశం చేశాడు. కుడి చెవులు చెప్పేట మంత్రం. కొన్ని మంత్రములు కుడి చెవులోనే చెప్పాలి. కాశీ దచ్చినవా నీ కర్ణములకు ఓంకారోపదేశంబు విశ్వేసుండిచ్చు అని నేను నీలకంఠేశ్వర శతకంలో పద్యం రాశాను. కాశీలో ఎవడైనా చచ్చిపోతే కుడి చెవిలో ఓంకారాన్ని ఉపదేశిస్తాడు ఎవరు, విశ్వేశ్వరుడు. అందుకే కాశీలో చచ్చిపోవాలన్నారు. మరణించిన వెంటనే శవం దగ్గరకు వచ్చి కుడి చెవిలో ఓం అంటాడు, అప్పుడు కొంచెం ఈ చెవిలా అంటుంది, అంటే రెండో చెవిలో కూడా ఉపదేశించి అంటుందిట. చచ్చినవాడు కదలడు కానీ అక్కడ కదులుతాడు. శవాలు తగలబెడుతున్నప్పుడు ఒక క్షణం అలా కదులుతాయి, ఆ చెవిలో కూడా ఉపదేశిస్తాడు. అప్పుడు ఈశ్వరుడు చెవిలో ఓంకారం చెప్పాక ఇక వాడికి జన్మ ఎలా వస్తుంది, పునర్జన్మ, వాడు దర్జాగా కైలాసానికి వెళ్ళిపోతాడు. అందుకని కాశీలో చివరి రోజులలో గడపండి అన్నారు. కాశీలో మరణించండి అన్నారు. మరి కాశీ వెళ్ళలేని వాళ్ళ సంగతి ఏమిటి? అందరూ కాశీలో ఎక్కడ ఉంటారు? 6 నెలల నుంచి నైమిషారణ్యం గురించి రోజు చెబుతూ ఉంటే నిన్న వచ్చో కావడ ఏమండి నేను రావచ్చా అండి అంటుంది. అంటే అంతలోకుగా ఉందో యాత్ర అంటే, అంటే 6 నెలల నుంచి నీకు తెలియదా, చుట్టుపక్కల వాళ్ళు పెడుతున్నారని తెలియదా? అందులో మా పార్సాది గారు ఇద్దరు చెబుతారు, పాప అందరూ చెబుతారు, అడిగిన వాడికి అడగని వాడికి. కాబట్టి గ్యారంటీగా ఆయన ద్వారానే తెలుస్తుంది మనకి. అంటే ఏంటి, ముందు నుంచి డబ్బు కడితే ఆ డబ్బు ఇరుక్కుపోతుందేమో, లాస్ట్ మూమెంట్లో మనకు అవకాశం ఉంటే పెడదాం. ఈ దిక్కుమాల ఆలోచనలో ఉన్నవాడికి తీర్థయాత్ర ఫలితం ఏమొస్తుందని చెప్పండి? అసలు తీర్థయాత్ర అంటే ఎంత శ్రద్ధగా ఉండాలి, మనస్ఫూర్తిగా ఇది క్యాన్సిల్ అవ్వదు, నేను వెళ్ళి తీరతాను అనుకుని డబ్బు కట్టి వెళ్ళాలి. ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటామేమో, అప్పుడు మనకి ఏమన్నా 5,000 నష్టమైపోతుందేమో అని మొదటి నుంచి లాభాపేక్ష నష్టాపేక్ష. దీని మీద దృష్టి ఉన్నటువంటి దిక్కుమాల మనిషికి ఏం అనుగ్రహం కలుగుతుంది భగవంతుని మీద? నిజంగా చెప్పమంటారా, ముష్టెత్తుకుని కాశీ వెళ్ళిన పుణ్యాత్ములను నేను చూశాను. నాకున్న 4 రూపాయలు ఖర్చు అయిపోయినా పర్వాలేదు, నేను కాశీకే వెడతాను, అక్కడే ఉంటాను అనుకుని చేతిలో చిల్లిగవ్వ లేకుండా అడుక్కు తిని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాశీకి. పోని వాళ్ళ పక్కన పెట్టండి, కాశీలో ఇప్పుడు నివాసం ఉంటున్న శోభ సంగతి ఏమిటి, వాళ్ళకి ఏమైనా 1 రూపాయి ఆస్తుందా? ఆ రోజుల్లో కాశీ గురించి గురువుగారు చెబితే వెళ్ళిపోయింది, భక్తితో అక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఏకంగా ఒక మఠం ఏలేస్తోంది అక్కడికి వెళ్ళి. అది భక్తి అంటే. భగవంతుడిని నమ్ముకున్నవాడు, గురువుని నమ్ముకున్నవాడు ఎప్పుడు జీవితంలో చెడిపోవడం. సగం నమ్మి నమ్మక, గురువుగారు మీరు ఎన్ని చెప్పినా సరేనండి, నాకు మీ మాట మీద నమ్మకం లేదండి అన్నవాడి బతుకు అలాగే ఉంటుంది, అధోగతి అన్నమాట. అది ఎవరిని ఎలా రక్షించాలో గురువులకి తెలుసు, తద్వారా హరికి తెలుసు, హరునికి తెలుసు. అందువల్ల ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట, మనం ఏ పని చేసినా అంత జాగ్రత్తగా తీర్థయాత్ర మీద విశ్వాసంతో చెయ్యాలి, ఇంకో దాని మీద చెయ్యాలి. లాభాపేక్ష నష్టాపేక్ష దాని మీద చూసుకోకూడదు. మనం ఏమైనా పర్వాలేదు, కాశీలోకి వెళ్ళిపోదాం, అక్కడ చచ్చిపోదాం, అక్కడ తావడానికి వెడదాం చివరి రోజుల్లో అనుకుంటే కాశీ వెళ్ళగలుగుతాం. క్యాన్సిల్ అవుతున్న ముందే అనుకుంటే ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది. అవునా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఒక మంత్రానుష్ఠానం చేసేటప్పుడు, ఒక యాత్రకు వెళ్ళేటప్పుడు భగవంతుడి మీద అంత విశ్వాసం ఉండాలి. కాశీలో కుడి చెవిలో శివుడు ఓంకారం చెబుతాడు, ఎడం చెవి శవం ఎత్తుతుంది, ఈ 2 చెవుల్లో ఓంకారం చెప్పగానే వాడు తరిస్తాడు. అలాగే గణపతికి సంబంధించిన మంత్రములు కూడా గురువులు కుడి చెవిలో ఉపదేశిస్తారు. మామూలుగా అయితే ఎదురుగుండా కూర్చోబెట్టి మంత్రం చెప్పేస్తాం మేము, ఏది చెప్పండి ఓం నమో నారాయణయ్య అంటాం, వాడు ఎదురుగుండా కూర్చుని అంటాడు. కానీ ఈ గణపతి మంత్రం కుడి చెవిలో చెబితే సాధకుడు తొందరగా భగవత్ సాక్షాత్కారం పొందుతాడు. కాబట్టి ఎప్పుడైనా ఎదురుగుండా కూర్చోబెట్టి గణపతి మంత్రం ఇస్తే గురువుగారండి కుడి చెవిలో చెప్పరా అండి అని అడగాలి, అప్పుడు మనకి ఎంత లాభం అండి. కుడి చెవిలో కనుక గురువుగారు మంత్రాన్ని ఉపదేశించాడా, ఇక ఈ కర్ణ రంధ్రములు అపూర్వంగా మారిపోతాయి, అద్భుతంగా మారిపోతాయి, ఇక తిరుగుండదు. ఇది మంత్రశాస్త్ర నియమం. అందుకే ఆ బ్రాహ్మడు ఏం చేశాడు, దక్షుడికి చెవిలో కుడి చెవిలో మంత్రం ఉపదేశించాడు. గురువుగారికి భక్తితో నమస్కరించాడు ఆయన, తన తల్లితో పాటుగా మంత్రాన్ని ఉపదేశం పొందాడు కనుక తల్లి కొడుకు ఇద్దరు కూడా, తల్లి పేరు కమల, కొడుకు పేరు దక్షుడు, అది మర్చిపోకూడదు, ఇద్దరు గురువుకి నమస్కరించారు. ఆ శివాలయంలోనే పగటిపూట జపం చేసుకుని మధ్యాహ్నం పూట భోజనాలకి భిక్షకు వెళ్ళేవారు. వాళ్ళ అదృష్టం భోజనాలకి ఏ లోటు లేదు. మనకి 7 సప్తాహాలు అనుకున్నావు, 15 సప్తాహాలు వచ్చినప్పుడు రోజు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనాలు ఏం అద్భుతంగా జరిగాయండి ఆ రోజుల్లో. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, ఉపాసనాపురుడు భిక్షాటనతో జీవిస్తే తొందరగా ఫలిస్తాయట. అందుకే ఎక్కడైనా పారాయణ లాంటివి జరుగుతున్నప్పుడు ఏమండోయ్ రండి టిఫిన్కి, ఏమండోయ్ భోజనానికి రండి అని అడగకూడదట. మనం బొట్టెట్టి పిలుస్తాం, వచ్చి బొట్టెట్టి మా ఇంట్లో పారాయణ జరుగుతోంది రండి, మీ పారాయణ పనులు టిఫిన్ చేయండి అని 10 సార్లు పిలవకూడదు. గురువుగారు మమ్మల్ని మా ఇంటికి వచ్చి కుంకం బొట్టు పెట్టి పిలవలేదు కనుక వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళం అనకూడదు, అది గురువుగారు కాదు అక్కడ ప్రసాదం, అడగాలట. గురుదేవ భిక్షాందేహి అనాలట, అప్పుడు పారాయణ 1000 రెట్లు ఫలితమిస్తుంది. అందుకే కదండి పూర్వకాలంలో ఉపాసనాపురులంతా భిక్షకే వెళ్ళారు కదా, కౌశికుడి కథ వెళ్ళలేదా మీరు ధర్మవ్యాధుడి చరిత్రలో? మరి అంతటి తపస్యాలు కూడా మళ్ళీ ఎందుకు వచ్చాడు ఊళ్ళోకి? విశ్వామిత్రుడు ఎందుకు భిక్షకెళ్ళాడు? దుర్వాసుడు ఎందుకు భిక్షకెళ్ళాడు? ఇప్పుడు ఈ కథలో వాళ్ళు ఎందుకు భిక్షకెళ్ళారు? వాళ్ళు తలుచుకుంటే ఎవడో వాడు వచ్చి అక్కడికే పెడతాడు. కానీ అలా కాదట, ఉపాసనకు అదొక రహస్యం, పారాయణకి అది ఒక గొప్ప లాభకరమైన విషయం. కాబట్టి ఎప్పుడు పారాయణ చేస్తున్నప్పుడు టిఫిన్కి రెండని పసాలు పిలవకూడదు, భోజనానికి రెండని పిలవకూడదు. వెంటనే గురువుగారు ఉంటే ఎలాగో అస్వాడు కనపడరుగా, అందుకని వంటవాడి దగ్గరికి వెళ్ళిపోయి, ఏమంటే టిఫిన్ అయిపోయిందా, గురువుగారు అడిగి తినమన్నారు అనండి. అంటే ఎంత కావాలంటే అంతే తినండి, వాళ్ళు తినమన్నారు కదా అని వాళ్ళు మొత్తం నాలుగు ఐదు వీళ్ళే తింటే అక్కడి నుంచి పారాయణ పోతుంది అంటారు. మళ్ళీ అదొక గొడవ వస్తుంది, కడుపుకి ఎంత కావాలో అంతే తినాలి. మధ్యాహ్న భోజనం కూడా అంతే, ఏది నీకు పడితే అదే తినమన్నారు ఉండయి. అందుకే పూర్వం వండి వడ్డించిన వాటిలో ఏది కావాలో అదే తినండి, నీకు పడంది అనవసరంగా బలాత్కారంగా తినకు. కొంతమంది దిక్కుమాలలు కాకరకాయ వేస్తారు, కాకరకాయ పడకపోతే అది ఎలా తింటాం, రావదారా కాకరకాయ కూడా కూరేనా, ఆ కూర కూడా వేసేస్తారండి. మరి ఏదంటే పైగా దాంట్లో బెల్లం, అసలు ఈ బెల్లం కూరలు వండిన వాడు ఎవడని కనపడితే తుపాకీతో కలిచేయాలని నేను అనలేదు ఒక ఆయన అనేవాడు పూర్వం. ఆవకాయలో బెల్లం ఏమిటండి, వీడి మొహం తగలయ్యా. అందువల్ల చాలా చిక్కకు వచ్చేస్తుంది వాటి, అదేమి టేస్టో, చక్కగా ఆవకాయ కారం కారం కింద తినాలి, మంచి స్వీట్ స్వీట్ కింద తినాలి. కారంలో బెల్లం కలుపుతాడు, బెల్లంలో ఉప్పు కలుపుతాడు, ఉప్పులో అల్లం కలుపుతాడు, దేని దారి దాందే, కారం కారమే, పాయసం పాయసమే, ఆవకాయ 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 పాయసం కలిపి తింటాడేటి. ఎర్రటి ఎండలో రగ్గు కప్పు తిరిగే మొహం వాడును, ఎర్రటి ఎండ అందులో రగ్గు కప్పు తిరగడం ఏంటండి. అలాగా ఆవకాయలోనేమో పాయసం కలుపుతారు కొంతమంది, అది వారి కర్మ అని నేను అనలేదు. ఇవన్నీ ఎవరో అన్నారు, వాళ్ళు అన్నమాట నేను అంటున్నాను, నా మీద కోపగించకండి. వాళ్ళు ఎవరి టేస్ట్లు వాళ్ళు అనుకోండి. అందువల్ల మొత్తం మీద ఏది ఏమైనా మనకి ఏది నచ్చిందో అది భిక్షాటనగా స్వీకరించి తింటే పుణ్యం అన్నమాట. రేపు మీలో చాలామంది పారాయణకి వస్తున్నారు, కొందరు పారాణకి వస్తున్నారు. పారాయణ పనులు పర్టికులర్గా దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏదైనా భాగవతం లాంటివి పారాయణ చేసినప్పుడు ఆహారం కాస్త ప్రసాదించండి అనాలట. అంటే వాళ్ళు వంట వాళ్ళ దగ్గర అడగకూడదు, అడగడం గురువుగారి దగ్గరే అడగాలి. భిక్షాందేహి అనాలట, గురువుగారికి వెళ్ళి భోజనం చేయండి అంటారు కదా, అప్పుడు తింటే ఈ పారాయణ అఖండ ఫలితం ఇస్తుంది. ఎందుకని, భిక్షాటన వల్ల నీకు దేహభ్రాంతి పోతోంది, నీలో అహంకారం పోతోంది. అంత పూర్వం దాకా నేను అడుక్కోవడం ఏంటండి, నేను రాజుగారిని లేక నేను మంత్రి గారిని, నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ని, నేను గ్రేడ్ వన్ తెలుగు పండిట్ని, రాష్ట్రపతి అవార్డు గ్రహీతని, ఇవన్నీ మనకు ఉంటాయి కదా. కానీ అక్కడికి వచ్చేసరికి అహంకారం పోవాలట. అందుకని అక్కడ నేను పండిట్నా బ్యాండిట్నా అక్కర్లా. అన్నపూర్ణాదేవి దగ్గరికి శివుడు అంతటి వాడు వచ్చి భిక్షాందేహి అన్నట్టుగా పారాయణ సమయంలో మనం ఎంత సామాన్యంగా మారిపోతే, ఎంత మనలో ఉన్న అహంకారం చచ్చిపోతే అంత తొందరగా ఫలితం వస్తుంది. ఆ కాసేపు మనలో ఉన్నన్నీ పోవాలన్నమాట. అయినా ఒకటి, సర్వీసులో ఉన్నప్పుడు అహంకారం కానీ రిటైర్ అయిపోయి మన వారికి రిటైర్ అయ్యేవాడు ఎంత గొప్పవాడని వేస్టే. అధికారాంతమునందు చూడవలదా అయ్య సౌభాగ్యముల్, అధికారం పోయాక చూడద్దా. ఒకప్పుడు సీఎం అండి ఒకడు, ఇప్పుడు విమానం ఎక్కితే వాడు పక్కన వాడు కూర్చోలేదు తెలుసా. ఓ మాజీ సీఎం, మొన్న మధ్యన మేము విజయవాడలో విమానం ఎక్కి హైదరాబాద్లో దిగాం, ఒక్కడైన పలకరిస్తూ ఒట్టు, ఆ మొహం చూస్తే అలాగ పాపం అలా జాలేసింది అనమాట. ఒకప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు అందరూ వెంటబడిపోయేవారు, అసలు మన దగ్గరికి వెళ్ళినవారు. ఇప్పుడు మామూలు అందరితో విమానంలో కూర్చున్నాడు, కాకపోతే ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు, ఫ్రంట్ సీట్ ఇస్తారంతే వాళ్ళకి ప్రతిపక్షంలో ఉంటే. అసలు ఒక్కడి దగ్గరికి వెళ్ళలేదు, ఇది జరిగింది ఇది. అంతకంటే పక్కన కార్పొరేటర్ ఉన్నాడు ఒక ఆయన, ఆయన అందరూ వెనకదలని పలకరిస్తున్నారు, నాకు మతిపోయింది నాడు ఏలూరు ఆయన. అలాగే ఎవడైనా అంతే, ఎవడైనా పదవిలో ఉంటే గౌరవిస్తారు, పదవి పోతే ఏమీ విలువ లేదు. హెచ్ఎంగా ఉన్నప్పుడు నాకు లీవ్ ఇవ్వలేదు ఈ దుర్మార్గుడు, ఇప్పుడు వీడికి దండం పెట్టడం ఏమిటని రిటైర్ అయిపోయి హెచ్ఎం గారు వీధిలో పెడుతుంటే అస్సలు పక్కన టీచర్ కూడా పట్టించుకోడమండి, చూస్తున్నాం కదా మన పక్కన. ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు పాపం డిఎస్పీలు కూడా వస్తూ ఉంటారు, వాళ్ళు రిటైర్ అయ్యాక మాత్రం వాళ్ళు ఎవరు పెద్ద పట్టించుకోరు. ఏ అప్పుడు మాకు సెలవు ఇచ్చావా, అప్పుడు మమ్మల్ని ఏడిపించావు, నన్ను ఏమో ట్రాఫిక్లో వేసావు అని అవన్నీ గుర్తుకొస్తాయి ఇప్పుడు అనమాట. అదే ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారు, భార్యామణి ఉంది, భర్త గారు అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి, ఏమండి కాస్త కాఫీ తాగుతారా అంటుంది. ఎంత ప్రేమ ఇది, ఇది ప్రేమ బంధం. ఇవి రావాలంటే మనలో అహంకృతి తొలగాలి, జ్ఞానం పెరగాలి. అహంకృతి తొలగి జ్ఞానం కావడం కోసం భిక్షాటనతో ఉపాసకులు పూర్వకాలంలో జీవించేవారు, అందుకని భిక్షాందేహి అనాలి. వీళ్ళ అదృష్టవశాత్తు వీళ్ళకి ఎలాగో భిక్ష అనేదే రక్ష, అందుకని దక్షుడు వాళ్ళ అమ్మ జపం చేసుకుని మధ్యాహ్నం పూట భిక్షకు వెళ్ళి దక్షుడు ఆ తల్లి కూడా తెచ్చుకున్న భిక్షను అక్కడ కూర్చుని శుభ్రంగా తిని కాసేపు కొంచెం ఒక 10-15 నిమిషాలు విశ్రాంతి. విశ్రాంతి అంటే నిద్రపోవడం కదా, మధ్యాహ్నం పూట నిద్రపోయేవారు కదా కాలంలో వాళ్ళు ఆరోగ్యవంతులు. ఇప్పుడంటే భోజనం చేసిన వెంటనే డామర పడుకోకపోతే వాడికి మెలుకు రాదు, వాడికి చాలా ఇబ్బంది. కొంతమందికి మధ్యాహ్నం పడుకోకపోతే సాయంకాలం ప్రవచనం చెప్పలేరు, వినలేరు. ఎంత గొడవ, ఇంచుమించుగా 1 గంట వరకు పడుకుంటే 4:30 దాకా లేవని వాళ్ళు కూడా ఉన్నారు. 3 అవర్స్ వేసేస్తారు ఏకంగా. ఇలా రోజుకు 3 పూట్లు మాత్రమే నిద్రపోతారు, అదొక అదృష్టం. కానీ ఆ రోజుల్లో అలా నిద్రపోయేవారు కదా ఉపాసకులు, మధ్యాహ్నం నిద్రపోకూడదు. అందుకని మధ్యాహ్నం కొంచెం విశ్రాంతి తీసుకుని మళ్ళీ జపం చేశారట వాళ్ళు. సంధ్యా సమయంలో సంధ్యావందనం పూర్తి చేసుకుని మళ్ళీ భిక్ష తెచ్చుకున్నది కాస్త తిని మళ్ళీ జపం చేసేవారు. ఇలా 30 పొద్దులా జపం చేశారు. 40 రోజులు గడిచింది. 40వ రోజు ఉదయం పూట శివాలయంలో మెరుపు మెరిసినట్టుగా ఒక తెల్లని కాంతి కనపడింది. ఆ తెల్లని కాంతిలో మహాద్భుతమైన దివ్యమంగళ రూపంతో, తెల్లని రూపంతో, పెద్ద తొండంతో, గజముఖంతో, పెద్ద చెవులతో, చిన్న కళ్ళతో మహానుభావుడు విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. 2 సెకండ్లటండి కనపడింది, ఎంతసేపు, ఒక 2-3 సెకండ్లు మహా అయితే విఘ్నేశ్వర రూపంతో కనపడి అంతలోనే ఆ రూపం మాయమైపోయింది. ఈసారి ఒక మంచి బ్రాహ్మడు కనబడ్డాడు. బుజ్జిగా ఉన్నాడు ఆయన, అందంగా ఉన్నాడు, పెద్దగా బొజ్జలేదు, అలాగని ఏ అవయవాలు ఎక్కువ లేవు తక్కువ లేవు. ఇంచుమించు ఒక 2 ఏళ్ళ కుర్రాడు ఎలా ఉంటాడు అలాంటి కుర్రాడు రూపంలో, బ్రాహ్మణ వటు రూపంలో ఉన్నాడు. మా శాశ్వత బాబులో ఉన్నాడు. అందంగా తెల్లగా కనబడ్డాడు. చిరునవ్వు నవ్వి బాగున్నావా అన్నాడు. ఏహే అన్నాడు అంతే, ఒక్క ముక్క పలకరించి మళ్ళీ మాయమైపోయాడు. ఒక్క క్షణకాలం వీళ్ళు గజగజలాడిపోయారు. కనపడ్డాడు కానీ మాట్లాడే అవకాశం అవ్వకుండా మాయమైపోయాడు. 2 రూపములతో కనపడ్డాడు. ఒకటేమో గజముఖుడు, ఏనుగు తలలతో కనపడ్డాడు. మళ్ళీ అంతలోనే తిరిగి బ్రాహ్మణ రూపంలో కనపడ్డాడు. ఆ బ్రాహ్మణ రూపంలో మాయమైపోయాడు. అందుకని వీళ్ళు, ప్రభు గణపతి మేము ఏం పాపం చేశాం, కనపడేవని ఆనందించేలోపు నీతో మాట్లాడేలోపు అదృశ్యమైపోయావు, ఎక్కువసేపు దర్శనం ఇవ్వకూడదు అనగానే ఆకాశవాణి రూపంలో పరమాత్ముడు ఇలా అన్నట్ట, ఓయి దక్ష, మీ ఉపాసన చాలా గొప్పది. నేను సాధారణంగా మానవ నేత్రాలకి కనపడను, ఎక్కువసేపు మేము మీ కంటికి కనపడితే మా శరీరాలు కూడా మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. అయినా నీ నిష్ఠకి నీ భక్తికి మెచ్చుకుని కించిత్ కాలం కనపడి మాయమైపోయాను. కించిత్ కాలం కనపడడం కనబడకపోవడంతో సమానం కనుక. ఆ తర్వాత మళ్ళీ విప్రరూపంలో ఎందుకు కనపడ్డానంటే బ్రాహ్మణ భక్తి వల్ల నేను సులభముగా దొరుకుతానని చెప్పడానికి అలా కనపడ్డాను అనగానే వాళ్ళు వెంటనే 2 చేతులు జోడించి చాలు స్వామి, చాలా ఆనందం కలిగింది, మా పూర్వజన్మ పుణ్యం ఫలించింది, అహో సుకృతిర్మే. నా సుకృతి ఏమని చెప్పను, ఒక మహానుభావుడేమో మంత్రమిచ్చాడు, ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసినంత మాత్రం చేత 40 రోజుల్లో నీవు దర్శనమిచ్చావు. మహానుభావులైన పండితులు నిరంతరం నీ కోసం ఉపాసన చేసి 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 నిన్ను పూజించి నీకు నివేదనలు ఇచ్చి నీ ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేసి నీవు ఉన్న క్షేత్రాలకి తీర్థయాత్రల వంకతో తిరిగి కూడా నీ తొండం చూడలేకపోయారు, కొందరు నీ పాదాలు చూడలేకపోయారు, పాదాల కింద ఉన్న ఇంత దుమ్ము కూడా చూడలేకపోయారు. అటువంటిది నీవు మా కోసం దర్శనమిచ్చావు దేవా. నమో నమః కారణ కారణాయ చ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థః. చాలా గొప్ప శ్లోకం ఇది. కారణ కారణాయ చ, కారణములకు కూడా కారణం. మీరు పురాణం వినడానికి కారణం ఎవరు, ఎవరో గురువు గారు. ఆ కారణమైన గురువు గారికి కారణం ఎవరు, ఆ పరమాత్మ. అంటే కారణానికి కూడా కారకుడు నువ్వే, అటువంటి నీకు నమస్కారం. ప్రతిదానికి ఏదో కారణం ఉంటుంది, కారణం లేకుండా ఈ సృష్టిలో ఏ పని జరగదు. ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడంటే దాని వెనక పూర్వజన్మ పుణ్యం అనే ఒక కారణం ఉన్నది. ఒక్కొక్క వ్యక్తి వ్యాపారం చేశాడంటే ధనం పొందాలనే ఒక కారణం అక్కడ ఉన్నది. ఓ 2 దంపతులు అయ్యారంటే ఆ 2 ఏదో కారణం ఉంటుంది. ఇలా ప్రతి చిన్నదానికి ఒక కారణం ఉంటుంది. ఆ నిమిత్తానికి కూడా నిమిత్తం పరమాత్మ. అటువంటి కారణ కారణుడవైన నీకు నమస్కారం. వేదాలు కూడా నిన్ను వర్ణించలేవు, అయినా వేదాంత విజ్ఞాన రహస్యాలు నీ స్వరూపంలో నిబిడీకృతమై ఉంటాయి. వేదార్థ సునిశ్చితార్థ స్వరూపుడివి. వేదమునకు ఒక అర్థం ఉందండి, ఆ అర్థం స్పష్టమైన అర్థం. స్పష్టమైన వేద అర్థం నీ రూపంలో మాకు దర్శనమిచ్చింది. అంటే విఘ్నేశ్వరుడు చూస్తే ఇంకా వేదం యొక్క అర్థాన్ని చూడక్కర్లా, వేదార్థమే ఆయన, వేదస్వరూపుడు అని చెప్పడానికి ఎంత టెక్నిక్ వాడారు. జ్ఞానగమ్యుడు వినువు అనగా నీ దగ్గరికి జ్ఞానం ఉన్నవాడే రాగలుగుతాడు. అంతర్బహిర్విశ్వ సాక్షీభూత, నువ్వు మాలో ఉంటావు బయట ఉంటావు, నువ్వు బయట ఉండి మాలో ఉండి అన్నీ చూసి అంతటికీ సాక్షిగా ఉంటావు, కానీ ఎవరితో నీకు సంబంధం ఉండదు. ఇప్పుడు ఒక ఆయన ఎదురుగుండా ఉన్నాడు, ఆయనలో విఘ్నేశ్వరుడు ఉన్నాడు, ఆయనకి బయట విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో విఘ్నేశ్వరుడికి తెలుసు కదా. ఇప్పుడు మనలో పరమాత్మ ఉన్నప్పుడు పరమాత్మకి మన అభిప్రాయాలు ఏమిటో, మనం ఏం చేస్తున్నామో, ఏమి తలుచుకుంటున్నామో తెలుసు. తెలిసినా పట్టించుకోడు, సాక్షిగా ఉంటాడు తప్ప నీ అభిప్రాయాలు మార్చాలనుకోడు. ఆయన నీ బతుకుని ఇదే, నేను అలా చూస్తూ ఉంటాను, మంచి చేసావా రక్షిస్తాను, చెడ్డ చేసావా శిక్షిస్తానంటాడు. అప్పుడు మనం ఏం చెయ్యాలి? మా మనస్సులో ఎలాగో ఉంటున్నావు, సాక్షిగా ఉంటున్నావు కాబట్టి మా మనస్సుని అపమార్గం పట్టకుండా మంచి మార్గంలో నడుపు, మమ్మల్ని రక్షించు అని ప్రార్థిస్తే అప్పుడు సాక్షిగా ఉన్న ఆయన ఏం చేస్తాడు? మన బుద్ధి పిచ్చి మార్గంలోకి వెళ్లకుండా మంచి మార్గంలోకి వచ్చేలా చూస్తాడు. అందువల్లే చాలామంది భగవద్భక్తులు అంతకు పూర్వం వాళ్ళు ఎలాంటి మార్గంలో నడుచుకున్నా, రకరకాలైన దుష్కార్యాలు చేసినా, వ్యసనపరులైనా తర్వాత మారిపోతారు. కారణం, లోపల ఉన్న పరమాత్మ కేవలం సాక్షిగా ఉండకుండా వీడిని మారుస్తాడు, మార్చమని వీడు కోరాడు కనుక, కోరకపోతే చేయడాయన. అటువంటి నీకు నమస్కారం. పంచభూతాలు, భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ ఐదు నీకు ఐదు ముఖములు. ఐదు ముఖములతో పంచముఖ గణపతిగా ఉంటావు. చతుషష్టి కళలు నీ రూపం. ఇక సమస్త తీర్థయాత్రలు నీ నుంచి వచ్చినవే. నీలో ఉన్న లోకాలను బయటపెట్టి కాశీ, గయా, ప్రయాగాది అనేక పుణ్యక్షేత్రములుగా తీర్చిదిద్ది అక్కడికి వెళ్ళి ప్రజల్ని తరించమని చెబుతూ ఉంటావు. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు నీ పాదాలు పట్టుకుంటే ఈ యాత్రలన్నీ నీలోంచే వచ్చాయి గనక, ఈ తీర్థములన్నీ నీలోంచే వచ్చాయి గనక, నిన్ను పట్టుకున్నవాడు అన్ని తీర్థయాత్రలు చేసిన పుణ్యం పొందుతాడు. విఘ్నేశ్వరుని ఒక్కడిని భక్తితో పూజిస్తే సమస్త తీర్థయాత్రలు ఆయనలోనే ఉంటాయి గనక, ఇంకవాడు వేరే తీర్థయాత్రకు వెళ్ళక్కర్లేదు. అంటే అక్కడ వెళ్ళలేని వాడికి ఇదేదో బాగుందనుకుని వెళ్ళడం మానేమని కాదు, అక్కడ వెళ్ళలేకపోయినా ఆయన ఉపాసన వల్ల వెళ్ళిన ఫలితం పొందుతాం. ఇలా ప్రార్థించాక మళ్ళీ, స్వామి, ఏ కోరికైనా తీర్చేటటువంటి వాడు నువ్వు, నాకు ముక్తిని ప్రసాదించు అని కోరాడు ఆయన. ఇంకా నాకు ఏ కోరిక లేదు, ఎలాగో అనారోగ్యం తొలగిపోయింది, నాకు ముక్తిని ప్రసాదించు, శాశ్వతంగా నీ లోకం ప్రసాదించు అనగానే అప్పుడు వినాయకుడు కనపడకుండా అదృశ్యవాణి రూపంలో ఇలా అన్నట్ట, బాలక నీ స్తోత్రం గొప్పది, ఆరోగ్యవంతుడివైన నీవు మనస్ఫూర్తిగా నీ తల్లితో పాటు నన్ను సేవించావు, పూజించావు, నా అనుగ్రహం పొందావు. అయినా నీకిప్పుడు నేను వరాలు ఇవ్వను, నీకు ముక్తి ఇవ్వను. కారణం ఏమిటి? నీకు ముక్తినిస్తే నా భక్తుణ్ణి కించపరిచినట్టు అవుతుంది. ఎవరిని కించపరిచినట్టు అవుతుంది? ఒరే పిచ్చాడా, అసలు నీకు ఈ ఆరోగ్యం రావడానికి మూల కారకుడు నా భక్తుడు ఒకడు, వాడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి వాడి శరీరం నుంచి వచ్చిన గాలి వల్ల నువ్వు బాగుపడ్డావు. ఆ వ్యక్తికి ఇంతవరకు నువ్వు కృతజ్ఞత ప్రకటించలేదు, వాడు చాలా గొప్ప భక్తుడు, వాడి దగ్గరికి వెడితేనే వాడు నీకు ముక్తి ఇవ్వగలడు, వాడు తప్ప ఇంకెవరూ నిన్ను అనుగ్రహించలేరు. నీ గుర్తుపెట్టుకో ఇక మీదట, భగవంతుడు నీకు ముక్తివ్వడు, ఆ భగవంతుడిని సేవించే గురువు ఒక్కడే ముక్తినిస్తాడు. నీ శరీరమును బాగు చేసిన గురువు దగ్గరికి వెళ్ళనంత వరకు నీకు ముక్తి రాదు, పో అన్నాడు ఆయన. ఎంత గొప్పదండి ఇది! గణేశ పురాణంలో ఉపాసనాఖండంలో దక్షస్థుతిలో 20వ అధ్యాయంలో చెప్పిన మాటిది. 20వ అధ్యాయంలో అధ్యాయంతో సహితంగా చెబుతున్నాను, మీలో ఎవరైనా పురాణం కొనుక్కుంటే ఆ శ్లోకం చదువుకోండి. కాబట్టి మీరు ఎన్ని ఉపాసనలు చేసినా ముక్తి రాదు. పరమ పతివ్రతలకి, పరమ దాతలకి, అన్నదాతలకి, జలదాతలకి, భూదాతలకి, ఇంకేవో రకరకాల దానాలు చేసినటువంటి వాళ్ళకి, సతీవ్రతులకి, పతివ్రతలకి, పురాణ వేత్తలకి, ఇంకా అనేక ధర్మకార్యాలు చేసిన వారికి, నిరంతర యాత్రలు చేసిన వాడికి కూడా ముక్తి వస్తుందో లేదో చెప్పలేం. ఒక్క గురువుగారి వాక్యం, ఇదే కర్తవ్యం, గురువాక్యంతు కర్తవ్యం అన్నవానికి మాత్రమే ముక్తి ఈ జన్మలో వచ్చి తీరుతుంది. ఈ విషయం లోకానికి చెప్పడం కోసమే విఘ్నేశ్వరుడు ఏమన్నాడు, నువ్వు నన్ను ప్రార్థించినా నీకు ముక్తి ఇవ్వను, ఎందుకంటే నీకు ఈ ఆరోగ్యమును ప్రసాదించిన గురువు గారి దగ్గరికి వెళ్ళు, నీకు దిక్మాలం రోగం వచ్చింది, కరోనా కంటే డేంజరస్ రోగం నీది, ఆ రోగాన్ని తొలగించిన గురువుగారు ఉన్నాడు, వాడి పాదాలు పట్టుకో, వాడు ముక్తి ఇమ్మంటే నీకు నేను ముక్తినిస్తాను, వాడు ఇవ్వద్దంటే ఇవ్వను పో అనగానే ఇంతకీ ఆయన ఎవరండి అన్నట్ట. ఈయన ఇంతకీ నా దగ్గరికి ఎవరు వచ్చారో తెలియదు, ఒక ఆయన రావడం వచ్చాడు, ఆయన శరీరం మీద నుంచి సువాసనతో కూడిన గాలి బయటకు వచ్చింది, ఆ మహాత్ముని శరీర వాయువు నా శరీరానికి తగలగానే నేను ఆరోగ్యవంతుడు అయ్యాను, ఆయన ఎవరో తెలుసుకునేలోపు ఆయన మాయమైపోయాడు. ఇంతకీ ఎవరాయన? అప్పుడు విఘ్నేశ్వరుడు చెప్పాడు, ఆయన పేరు ముద్గలుడు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కానీ పాప దక్షుడికి తెలియదు కదా అందుకని చెప్పాడు దక్షుడితో, ఆయన పేరు ముద్గలుడు, ముద్గల మహర్షి, నేను చెప్పానుగా వాళ్ళ గోత్రమే ముద్గల్యస గోత్రం అండి, చాలా గొప్పవాడు ఆయనని. ఆ ముద్గలుడు ఎంత గొప్పవాడు ఒకటి కాదు, ఎన్ని పురాణాల్లో ఉంటాయి, నారాయణికి భర్తగా ఉన్నవాడు కూడా ముద్గలుడు ఆయన, ఆయన రకరకాల నాటకాలు ఆడతాడు, అతడు గణేష ఉపాసకుడు, ఆయన పేరు మీదుగా ముద్గల పురాణం అని కూడా ఒక పురాణం ఉంది, ఉప పురాణాల్లో అది కూడా ఒక పురాణం, అందులో చాలా వరకు ఆయన ఉపాసనా విశేషాలు ఆయన శిష్యుల్ని అనుగ్రహించిన కథలు ఉంటాయి. ఆ భక్తుడి పేరు ముద్గలుడు, పరమ గురుడు అతడు, అతన్ని నువ్వు స్మరిస్తే చాలు అతన్ని దగ్గరికి తీసుకెళ్ళే ఒక వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు. ఎంత టెక్నిక్గా చెప్పాడు సరే విఘ్నేశ్వరుడు, నీకు రూపము బాగు చేసి నిన్ను ఆరోగ్యవంతుడి చేసినవాడు ముద్గలుడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని సేవిస్తే తప్ప, ఆయన అనుగ్రహం ఉంటే తప్ప నీకు ముక్తి రాదు, సుఖాలు రావు, ఆయన ఎక్కడుంటాడో నీకు తెలియదు, నేను ఆయన దగ్గరికి నిన్ను పంపను. మరి ఎలా ఆయన దగ్గరికి వెళ్ళడం? ముద్గల గణేశ భక్త, నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అని నువ్వు ఆయన తలుచుకో. అలా తలుచుకుంటే ఒక ఆయన ప్రత్యక్షమై నిన్ను ఆయన దగ్గరికి తీసుకెడతాడు, ఆయన దగ్గరికి వెళ్ళే మార్గం ఇదే. తద్వారా ఇక్కడ ఏమని చెప్పాడో తెలిసే గణపతి, ఒక గురువు ఉన్నాడండి, ఆయన గురించి మీకు ఏం తెలియదు, ఆయన ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు, కానీ ఎప్పుడో ఏ యూట్యూబ్లోనో లేకపోతే దాని ఏమంటారు టీవీలోనో చూశారు, ఆయన దగ్గరికి వెళ్ళాలనిపించింది, అడ్రస్ తెలియట్లేదు, ఫోన్ నెంబర్ తెలియట్లేదు, ఎలా వెళ్ళడం? నేను ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి, ఆ గురువు దగ్గరికి వెళ్ళాలని పదే పదే తలుచుకుంటేట, మనస్ఫూర్తిగా తలుచుకుంటే మనకి తెలియకుండా ఆయన దగ్గరికి భగవంతుడు తీసుకుపోతాట. అలా వచ్చిన వాళ్ళు ఎంతోమంది లేరా? ఇప్పుడు మీరు చూస్తున్నారుగా నా దగ్గరికే రాగలిగారంటే ఆ రోజుల్లో అంతటి ఉపాసకులు వెళ్ళడం ఆశ్చర్యం ఉంది. చెప్పాడు ఒక ఆయన నాతోటి, అనంతపురంలో ఉన్నాను నేను, నాకు మీరు ఎవరో తెలియదు, కేవలం టీవీలో చూశాను, రెండు మూడు రోజులు మీ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, ఇంతలో అనుకోకుండా ఎవడో ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్ మీ పేటందని తెలిసింది, మూడు సార్లు నాలుగు సార్లు చేశాను ఆయన ఎత్తలేదు, ఐదోసారి చేశాను ఆయన ఎత్తాడు, ఆరోసారి మీ దగ్గరికి వచ్చాను అన్నాడు ఆయన. ఇదే జరిగింది, అడగండి కావాలంటే, మన పీఠానికి వచ్చాడు ఒక ఆయన, ఎక్కడెక్కడి మారుమూలల వాళ్ళు కూడా రాగలుగుతున్నారు, పాపం టెక్నాలజీ తెలియని వాళ్ళు వస్తున్నారు, ఇంకా కొంతమంది యూట్యూబ్లు కొట్టడం వచ్చు, లేకపోతే పద్మాకర్ .com ఏదో కొడతారు, ఏదేదో నాకు తెలియదు అనుకోండి, దిక్మాల టెక్నాలజీ, అలా తెలియని వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, ఎలా రాగలుగుతున్నారు? కేవలం భక్తిట, పొద్దున్న వచ్చారు అమలాపురం నుంచి వాళ్ళు, మాకేం తెలియదండి కానీ ఎలాగో రకం పట్టుకుని వచ్చేసామండి అన్నారు అంతే. కాబట్టి భక్తి ఏ పనినైనా చేయిస్తుంది. ఇంతెందుకు, అమర్నాథ్ యాత్రకి 2004 వెళ్ళాం మేము, 2004 అమర్నాథ్ యాత్ర అంటే ఎంత క్లిష్టమైంది, అక్కడికి వెళ్ళాం, పోనీ నేను ఒక్కడేనా, మా అత్తగారు ఆవిడ వచ్చారు, అప్పుల సత్యవతి గారు, తర్వాత మాతో పాటు జ్యోతిష్కుడు ఉండేవాడు శిష్యుడు, మహానుభావుడు అండి ఆయన, తర్వాత ఆవిడ పేరేంటి, మనకి చాలా కార్యక్రమాలు చేసి కుసుమాంబ, పైడేటి కుసుమాంబ గారి కొడుకు శ్రీనివాసు, ఆ శ్రీనివాసు భార్య, అప్పట్లో తిప్పాపట్ల రామకృష్ణ శాస్త్రి గారి కొడుకు పడిగారు, దుగ్గిరాలనే ఊళ్ళో ఉన్నటువంటి బేబీ, ఇంతమంది కలిసి వెళ్ళాం. మేమందరం వెళ్ళిన తర్వాత ఆ పైకి ఎక్కడ 40 కిలోమీటర్ల హిమాలయాల్లో మంచులో ఆయాసం కదా, 4 అడుగులు వేస్తే ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడం కష్టం, మొండిగా మేము నడుస్తున్నాం. సరే ముందే చెప్పేశారు అత్తగారు లాంటి వాళ్ళంతా గుర్రాలు ఎక్కేశారు లేండి, వాళ్ళు పట్టపగలు గుర్రం ఎక్కారు, అందరూ గుర్రాలు ఎక్కి బయలుదేరారు, గురువుగారు నడుస్తున్నారు, గురువుగారు నేనే నడుస్తున్నాను, నా పక్కన ఉన్న శిష్యుడు ఉన్నాడులేండి, మేం కాబట్టి నడుస్తున్నాం అన్నాడు పాపం. ఎంతలో ఏంటో తెలుసా, 85 ఏళ్ల ముసలావిడు ఉంది మా ముందు, ఆవిడ పైదాకా మాతోటే నడిచింది, మేము ఎంత గింజుకున్నా ఆవిడని డామినేట్ చేసి ఆవిడ దాటి వెళ్ళలేకపోయామండి. 85 ఏళ్ల ముసలావిడ, హిందీ ఆవిడ, తెలుగు ఆవిడ కూడా, ఆవిడకి భాష రాదట, మాట్లాడడం వచ్చు కానీ ఆ హిందీ తప్ప ఇంకేం రాదు, లిపి రాదు, బోర్డులు చూసుకోవడం రాదు. నిజంగా నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం ఏంటంటే, మాకంటే ముందెక్కింది, మాకంటే ముందు దిగింది, తర్వాత మళ్ళీ కాశ్మీర్ దాకా వచ్చింది, కాశ్మీర్లో కూడా వచ్చింది ఆవిడ. ఆవిడకి చదువు లేదు, పెద్దగా డబ్బులు లేవు, ఏమీ లేదు, ఎలా వచ్చేస్తాం తెలియదు, ఎప్పుడైనా మాకంటే ముందు ఉంటుంది ఆవిడ. మేమంటే ఇంకా సొంత బస్సుల్లో వెళ్ళాం, అంటే అందరం కలిసి బస్సు చేసుకున్నాం కాబట్టి. నాకు మొదటిసారిగా కళ్ళు చెమర్చాయి. చెల్లు అమర్నాథ్ చెల్లు అమర్నాథ్ చెల్లు అమర్నాథ్ భాయి అమర్నాథ్ సే మిట్టు జాతి హై కరంకి కఠినాయి హై కరంకి కఠినాయి అని పెద్ద గొంతుకుతో పాడేది ఆవిడ. భాయి కఠినాయి మళ్ళీ ప్రాసతో పాట రాసుకుంది హిందీలో ఆవిడ. చెవుల్లో రింగు రింగు అని మారుమోగిపోయేది ఆ పాట నాకనమాట. ఓరి బాబోయ్, 40 కిలోమీటర్లకి 3 రోజులు పట్టింది నడవడానికి, ఎందుకంటే అంత మంచు, పైగా మధ్యలో వర్షం కురిసింది. మిలిటరీ క్యాంప్ దగ్గర ఏమో టెంట్లు వేశారు, ఈ మంచులో వర్షం కురిస్తే జారిపోతాం కదా, అందుకని ఆ వర్షం కురిసినప్పుడల్లా టెంట్లో కూర్చోబెడతారు, వెళ్ళనివ్వరు. మిలిటరీ వాళ్ళు స్ట్రిక్ట్గా అమలు చేస్తారు అండి, వర్షం వస్తే పైకెడితే చచ్చిపోతారు వీళ్ళు. అందుకని ఆ టెంట్లో వాంతి అయిపోయింది నాకు, కడుపు తిప్పేసి, ఏం తినలేము తాగలేము. కానీ ఆ ముసలావిడ మాత్రం ఎక్కడికి వెళ్ళిన, 85 ఏళ్ళు అప్పటికి ఆవిడకి, 2004 అంటే 17 ఏళ్ల క్రితం మాట చెబుతున్నాను నేను. సరిగ్గా ఇదే ఆగస్టు మాసం, జూలైలో, సాధారణంగా జూలైలోనే కదా ఓపెన్ అవుతుంది. ఆ టైంలో ఆవిడని చూడగానే నాకు బహుశా పార్వతీదేవి మారు వేషంలో వచ్చింది అనిపించింది నాకు, అంత గౌరవం కలిగింది. ఢిల్లీ దాకా వచ్చింది ఆవిడ, పాపం చెప్పింది, ఏ యాత్రకి వెళ్ళినా నేను ఒంటరిగా పెడతానండి, మీకు ఏమైనా డబ్బులు ఉన్నాయా? అబ్బే డబ్బులు లేవట, మరి ఎలా వస్తాయి, నాకెందుకంటే డబ్బులు, అలాగే ఏదో జనరల్ టిక్కెట్లో ఎక్కేస్తాను, ఒక్కోసారి టిక్కెట్ లేకుండా ఎక్కేస్తాను రైల్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడోడు పెడుతూనే ఉన్నాడు, ఇప్పుడు అమర్నాథ్ యాత్రలో దారి పొడుగుతాం మన విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళు, పాప వీళ్ళు అంత హిందువులకి రక్షకులు ఉన్నారుగా, పుణ్యాత్ములు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వీళ్ళు ఎలాగో డ్రింకులు ఇస్తారు, చపాతీలు పెడతారు, టీలు కాఫీలు ఇస్తారు, కొండగొర్రె పాలతో తయారు చేసిన టీ అవి ఇస్తారు, మహానుభావులు వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు వీళ్ళంతా కూడా. అసలు తాగాలి అని తినాలి అనుకోండి, కొంచెం టీ చుక్క వేసుకోవడం, మళ్ళీ బయలుదేరడం, ఓ డ్రింక్ చేసేపుచ్చుకోవడం, కొంచెం తాగడం. కొనుక్కునే వాళ్ళకి బోల్డ్ రేట్లు ఉంటాయి కానీ ఫ్రీగా ఇచ్చేవి చాలా చోట్ల ఉంటాయి. అక్కడ షెల్టర్లు వేడి వేడి పప్పు దాళ్ళు, ఓ చపాతి, సజ్జ రొట్టి, కొంచెం కంటే ఎక్కువ తినలేము, అది తింటూ వెళ్ళిపోవటమే. కేవలం ఆవిడ రూపాయి లేకుండా యాత్ర చేసింది అమర్నాథ్కి. మేమేమో బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకుని నానా యాత్ర పడి రిజర్వేషన్లు, మళ్ళీ ఏసీ టిక్కెట్లు, అక్కడేమో వీళ్ళు గుర్రాలు ఎక్కేవాళ్ళు, బస్సు ఎక్కేవాళ్ళు, వేళకి తిండి దొరకకపోతే వాడుకోడికి భయం, మళ్ళీ పొద్దున్నే టీ పడకపోతే తలకేల పట్టుకునేవాడు, కాఫీ పడకపోతే పట్టుకునేవాళ్ళు. అక్కడ ఏమీ లేదు, ఆవిడ శుభ్రంగా వెళ్ళిపోయింది ఆవిడ. తర్వాత నేను చాలాసార్లు 2-3 సార్లు ఆవిడతోటి, ఆవిడకు ఫోన్ నెంబర్ మాత్రం ఉంది, సెల్ ఫోన్ ఉంది, మాట్లాడేది పాపం. ఇప్పుడు లేదు, చచ్చిపోయిందని విన్నాను నేను, 85 ఏళ్ళు అప్పుడే అంటే ఇంకెంతకాలం బతుకుతుంది ఆవిడ మాత్రం. మనమే ముసిరాళ్ళ కింద కనబడిపోతున్నాం చూస్తుంటే, నన్ను వదిలేండి, మిగతా వాళ్ళంతా ముసిరాళ్ళు అయిపోయారు, నాకు అడతా ఉన్నవాడు భగవంతుడు, నేను నన్ను మాత్రం ముసరాన్ని చేయరు, ఎవరు గ్రీన్ హీరో అని నేను. అప్పుడు మొదటిసారిగా భక్తి కిన్న కరోతి, భక్తి చెయ్యలేని పని ఉంటుందా అనిపించింది నాకు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరో అంటారంటే దుగ్గిరాల బేబీ ఉంది కదా, ఆవిడకి ఏం పెద్ద చదువు రాదు, ఏమి రాదు, ఆవిడ కొడుకు నా వయస్సు వాడు, ఆవిడ ఆ వయస్సులో శుభ్రంగా రాడ్ పడిపోతే కాలు విరిగిపోతే రాడ్ వేసారు తెలుసా పాపం ఆవిడకి. నాకు ఆశ్చర్యం కలుగుతుంది, ఆవిడ ఎన్ని యాత్రలు చేసిందండి, ఆవిడ మనకంటే ముందు వెళ్ళిపోయింది, మొత్తం కాశ్మీర్ వెళ్ళిపోయింది, ఇవన్నీ తిరిగేసింది, ఆవిడ తిరగని యాత్ర అంటూ లేదు. ఇంకో రహస్యం తెలుసా, ద్వారకలో అర్చకులు ఆవిడని ముందు తీసుకెళ్ళి లోపల పంపారు. ఆ తర్వాత ఈయన గురువు గారండి, మా తమ్ముడు ఓసారి కొడుకు ఓసారి తమ్ముడు అనేదిలేండి, మళ్ళీ తమ్ముడు అంటేనేమో కొంచెం చిన్న ఆవిడ కింద లెక్క, కొడుకు అంటే కొంచెం పెద్ద ఆవిడ అంటారేమోనని మధ్య మధ్యలో తమ్ముడు గారు అనేది గురువుగారు పోయి, ఈయన గురువుగారు అన్నీ ఈయనేనండి, ఈయన తీసుకెళ్ళండి అంటే ఆ లోపలికి తీసుకెళ్ళేవారు వాళ్ళు. అక్షరం ముక్కరాని ఆవిడ, హిందీ రాదు, ఉత్తి తెలుగు తప్ప, ఆ తెలుగు కూడా కొంత ముందుకు జరుగుతారా, ఆ తెలుగు ఆవిడ యాత్రలు చేసింది. ఇంత సంస్కృతం హిందీ వచ్చిన నాకు లభించినటువంటి దర్శనం ఆవిడకి లభించేది, ఆఖరికి నాకు ఆవిడ దర్శనం చేయించేది. ఏమంటారు సారథ గారు, మీరు చూసారు చాలా చోట్ల ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోయినా ఆవిడ కాశీలో ముందు వెళ్ళిపోతుంది. ఆవిడ ఆరోగ్యంగానే ఉందా దుగ్గిరాల బేబీ, పాపం ఓసారి ఆవిడ తలుచుకున్నానని చెప్పండి. పాపం చాలా కష్టం వచ్చింది ఆవిడకి, చెట్టంత కొడుకు బీటెక్ చదువుకుని ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తున్నవాడు బెంగళూరులో చచ్చిపోయాడు హఠాత్తుగా. ఆ ఎంత జ్ఞానం కలిగిందంటే ఆవిడ, నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడండి, దేవుడి నుంచి వచ్చాడు దేవుళ్ళోకి వెళ్ళాడండి. ఆవిడ కన్నీళ్లు పెట్టుకోలేదు, చాలా కష్టాలు వచ్చేవాడికి. ఎంతమంది పోయారో, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, అయినా గుండె దిట్టవతల ఉంది. ఆవిడ శరీరం అంతా రోగభూయిష్టం, పాపం షుగర్ ఆవిడికి, కాల్లో రాడ్డు, అది కాక కుమారుడు పోవటం, అయినా భగవంతుడిని ధ్యానం చేసుకుంటూనే ఉంటుంది ఆవిడ. వీళ్ళు జ్ఞానులు నా దృష్టిలో, అమాయక భక్తులు. అమాయక భక్తులు తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. మా గురువుగారి మీద నాకు నమ్మకం ఉంది అనుకుంటే గురువుని పట్టుకోగలుగుతున్నారు. గురువుగారు చెప్పిన తీర్థయాత్ర స్థలాలు అక్కడున్నాయి, అక్కడికి వెళ్ళాలి అనుకుంటే రూపాయి గురించి ఆలోచించకుండా, భాష గురించి ఆలోచించకుండా ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నారు. కాబట్టి మనలో కనుక నిజమైన దృఢమైన విశ్వాసం ఉంటే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెడతాం. అందుకే గణేశ్వరుడు, నువ్వు ముద్గలుడు అనేవాడు ఎక్కడుంటాడు ఏమిటని ఆలోచించుకో, డబ్బు ఉందా లేదా అని ఆలోచించుకో, అడ్రస్ తెలియదేమో అని ఆలోచించుకో, నేను ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళాలనుకో, అనుకుంటే నిన్ను తీసుకెళ్లే బ్రాహ్మణ ఒకడు వస్తాడు నిన్ను తీసుకెడతాడన్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. వెంటనే విఘ్నేశ్వరుడు మాయమైపోయాడు, అంటే ఆకాశవాణి వినిపించడం లేదు. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, విఘ్నేశ్వర నీవు చెప్పినట్టే మేము ఆ ముద్గలుని చూడాలనుకుంటున్నాం. గురుదేవ, ముద్గల మాకు ఆరోగ్యాన్నిచ్చి మాకు ఆనందమిచ్చి మమ్మల్ని సరి అయిన మార్గంలో నడుపుతున్నవాడు వినువు, నీ దగ్గరికి రావాలనుకుంటున్నాం, మమ్మల్ని నీ దగ్గరికి తీసుకెళ్లే భాగ్యం ప్రసాదించు, నీ దగ్గరికి తీసుకెళ్లే వ్యక్తిని చూపించు అని మొక్కుకున్నారు. అలాగ మొక్కుకున్నారు. ఇంతలోనే ఈ దక్షుడికి విఘ్నేశ్వరుడు రూపం ఒకసారి గుర్తుకొచ్చింది. క్షణకాలం మెరుపు మెరిసి వెళ్ళిపోయిన ఆ బాలుడు బ్రాహ్మణ బాలుడు రూపంలో ఉన్నాడు, తెల్లని రంగుతో ఉన్నాడు. ప్రారంభంలో గజముఖంతో ఉన్నప్పుడు అంత తెలుపు ఇంకెక్కడ ఉండదండి, తెల్లని రూపం అయింది. శశివర్ణం అన్నారు ఆయన్ని. చంద్రుడు ఏ రంగులో ఉంటాడో ఆ రంగులో ఉంటాడు. ఆ రంగు, ఆ తొండము, ఆ కళ్ళు, ఆ ముక్కులు అవన్నీ గుర్తుకొచ్చాయి. దాంతో దుఃఖం తట్టుకోలేక, హా విఘ్నేశ్వర, మళ్ళీ ఆ రూపం చూడలేనా నేను అని మూర్చిపోయాట. పరవశత్వంతో మూర్చిపోయాడు. అది దుఃఖం అనకూడదు, పరవశత్వం. ఆయన్ని ఇంకా చూడాలనే కోరిక. భగవంతుడి మీద భక్తిభావం ఎక్కువైపోయినప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి, ఆనందం వస్తుంది. అప్పుడు తను తాను మర్చిపోతాడు. అప్పుడు ఏమంటాడు, పరవశుడు వాడు. పర అంటే భగవంతుడికి లేక ఇతరులకి వశమైపోయాడనమాట, తను తాను మర్చిపోయి అందులో కలిసిపోయాడనమాట. అలా స్పృహ తప్పిపోతే ఆయనకి ఒక పురుషుడు కనపడ్డాడు. ఇది కలవో తెలియట్లేదు, నిజమో తెలియట్లేదు. ఈ కనపడినవాడు కూడా తెల్లగా ఉన్నాడు. ఎంత తెల్లగా ఉన్నాడు, వీరు కూడా అచ్చం విఘ్నేశ్వరులాగే తెల్లగా ఉన్నాడు. ఆపాదమస్తకం తెలుపు తెల్ల బట్టలు కట్టాడు. శుక్ల అంబరధరుడైన శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. రోజు విఘ్నేశ్వరుని మనం తలుచుకుంటున్నాం కదా, సర్వ విఘ్న ఉపశాంతయే, అన్ని విఘ్నములు తొలగొట్ట కొరకు. విఘ్నములన్నీ ఉపశాంతి పొందడం అంటే ఏంటనమాట, మనల్ని పీడించకుండా పక్కకి తప్పుకోవడం కోసం ఒక ఆయన్ని తలుచుకుంటున్నాం. ఆయన ఎవరు, గజముఖుడు, ఎప్పుడూ ప్రసన్నమైన ముఖంతో ఏనుగు ముఖంతో ఉండేవాడు. అటువంటి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేస్తున్నాం. ఇంకా ఆయన ఎటువంటి వాడు, శుక్ల అంబరధరుడు, తెల్లని బట్టలు కట్టుకుంటాడు. అంబరం అంటే వస్త్రం, తెల్లని వస్త్రాన్ని, తెల్లని బట్టను కట్టుకుంటాడు. ఎప్పుడు ప్యూర్ వైట్, మళ్ళీ అందులో డిజైన్స్ ఉండవు, అందులో ఇక పూర్తిగా తెలిపే అంచులు కూడా ఎర్రంచు, తెలుపు అంచు, నల్లంచు కాకుండా మొత్తం పంచంతా తెలిపే. శశివర్ణం చంద్రుడి వంటి కాంతి కలిగి ఉంటాడు. అంటే చంద్రుడి వెన్నెలు ఎంత తెల్లగా ఉంటుందో ఆయన కూడా అంత తెల్లగా ఉంటాడు. చతుర్భుజుడు, నాలుగు చేతులు ధరించి ఉంటాడు. ధర్మార్థ కామ మోక్షములు ఇవ్వడం కోసం నాలుగు చేతులు ధరిస్తాడు ఆయన. ఆయన విఘ్నేశ్వరుడు. అటువంటి విఘ్నేశ్వరుడి కాంతితో తెల్లని వస్త్రంతో ఓ బ్రాహ్మడు ప్రత్యక్షమయ్యాట. నాయనా, నీవు ముద్గలుండి చూడాలనుకుంటున్నావు కదా, అందుకే నీకు దారి చెప్పి అక్కడికి తీసుకెళ్ళడానికి వచ్చాను, వస్తావా అన్నాడు. ఈ పడుకున్నవాడు ఉలిక్కి మళ్ళీ లేచాడు. ఇది కళ నిజం అనుకుంటూ ఉంటే కళ కాదు, నిజంగానే ఉన్నాడు ఎదురుగుండా ఆయన. ఓ బ్రాహ్మడు ఎదురుగుండానే ఉన్నాడు. అసలు అతన్ని చూస్తే ఎంత ముచ్చటగా ఉందో, ఆనందం, ఆశ్చర్యం, సంభ్రమం, వినయం ఇవన్నీ ఒకేసారి కలిగాయి. ఇటువంటి పురుషుణ్ణి ఎప్పుడూ చూడకపోవడం వల్ల ఆనందం, ఎంత గొప్పవాడు నాకెలా దొరికాడు అని హడావిడి కలిగింది. గొప్ప గొప్పవాడు మన ఇంటికి వస్తే హడావిడి రాదు రాదండి మరి. ఎప్పుడు ఎవరింటికి రాని నాబోటి గురువుగారు హఠాత్తుగా మీ ఇంటికి అడుగు పెడితే అయ్యి బాబాయ్ మా గురువుగారు వచ్చారా అని ఒక రకమైన హడావిడి పడతాం, దాన్ని సంభ్రమము అంటారన్నమాట. ఆశ్చర్యము కలిగింది, నిజంగా వచ్చాడా అనిపించింది. ఇక ఇప్పుడు వినయం కలిగింది, అంతటి వాడు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇలా నిలబడి వచ్చావా అని అడగకూడదు. అందుకని సాష్టాంగ పడిపోయి ఒక నమస్కారం చేశాడనమాట. నమస్కారం చేసి కాళ్ళు పట్టుకుని, నాకు తెలుసు మా గురువుగారు విఘ్నేశ్వరులు వారు చెప్పారు ముద్గలుడి దగ్గరికి తీసుకెళ్ళేవాడు నువ్వు కోరుకుంటే వస్తాడని, నేను కోరుకున్నాను ఆయన్ని చూడాలని నువ్వు వచ్చావు, ఆ ముద్గల మహర్షి దగ్గరికి తీసుకెళ్ళు అన్నట. వెంటనే ఆయన రా, కాకపోతే నేను వేగంగా వెడతాను, మీ ఇద్దరు కూడా నన్ను అనుసరించి వేగంగా రావాలి లేదంటే దారి తప్పుతారన్నట. మళ్ళీ ఈయనకి సంకటం వచ్చింది, తానంటే వేగంగా నడుస్తాడు, ఇప్పుడు కుర్రాడు బాగుపడ్డాడు కనుక వాళ్ళ అమ్మ అంత వేగంగా నడవలేదేమో, అమ్మ మీద ప్రేమ కదా మళ్ళీని. అందుకని ఒక చిన్న షరతు మీద మీ వెంట వస్తానండి అన్నట. నేను షరతులు పెట్టాను, నువ్వు పెట్టేటువంటి కండిషన్స్ అన్నాడు ఆయన. భక్తులు కూడా భగవంతుడికి కొన్ని షరతులు పెడతారండి, కొన్ని నిబంధనలు పెడతారండి. మేము మీ భక్తులం, మీరు కూడా మా గురువుగారు లాంటి వాళ్ళు, అందువల్ల మా నియమాన్ని ఉల్లంఘించకండి అనగానే అలాగే అన్నట్టు ఆయన. మీరు వేగంగా వెళ్ళండి, మీ వెంట మేము వస్తాం, కానీ ప్రతి అరమైలుకి ఒకసారి మేము మీకు ఉండ చేతిలో పెడతాం, ఆ ఉండ తిని మళ్ళీ మీరు కదలాలి. పప్పుండ వేరుశనగ గుళ్ళు ఉండట, వేరుశనగ గుళ్ళతో ఉండలు ఎవరో వ్యవసాయ పెట్టినట్టున్నారు. మీరు ప్రతి 60 మైలు ప్రయాణానికి ఓ చోట ఆగాలి, ఎవరి 1/2 మైల్ అనమాట. ఒక 0.5 కిలోమీటర్ ప్రయాణం తర్వాత ఏం చేయాలి, ఆగాలట. ఈ పప్పుండ ఈయన ఆయన చేతిలో పెడతాట, పల్లి ఉండ అంటారే వేరుశనగ గుళ్ళతో తయారు చేసిన ఒక ఉండ, ఈ ఉండ తిని మళ్ళీ కదలాలి అనగానే ఓరి నీ తెలివితేటలు అయ్యి, అంటే ఎంత వేగంగా వెళ్ళి ఈ ఉండ కోసం ఆగాలన్నమాట 60 మైల్ దగ్గర. తద్వారా ఈయన వెంటనే ఫాలో అవుతాడనమాట. సర్లే ఏం చేస్తాం, విఘ్నేశ్వరుడు నీ దగ్గరికి నన్ను పంపాడు అలాగే అన్నట. కాకపోతే ఉండ నేను గుడుక్కుని మింగేస్తాను, మళ్ళీ స్పీడ్గా పరిగెడతాను అన్నట. ఆ స్పీడ్గా ఈ 60 మైలు వెళ్ళేలోపు ఒకళ్ళ మలుపులుంటే ఈయన కనపడ్డాం. అవునా, ఇప్పుడు 60 మైలు 20 మైలుకి నవ్వుతాడండి, కాదనన్ను. ఒక్కో చోట ఏమవుతుంది, 2 అడుగులు వేసాక 4 రోడ్లు ఉండొచ్చు, మహావేగంగా నేను ముందు వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిన చోట 4 రోడ్లో ఏ రోడ్లోకి వెళ్ళానో తెలియదు, వెళ్ళినప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి పప్పుండ పెట్టకపోతే మాత్రం నేను ఒక 5 నిమిషాలు ఎదురు చూసి మాయమైపోతానన్నట. అనగానే అయితే ఓ పని చేద్దామండి, నేను పెట్టే ఉండ పూర్తిగా నవిలిన తర్వాత మాత్రమే మీరు మలుపుల దగ్గర ముందుకెళ్ళాలండి, గుటుక్కుని మింగేసి పరిగెత్తకూడదండి అన్నట. సరేనండి అన్నాడు ఆయన. వీడు ఏం చాలా తెలివైన వాడు వీడు. ఆ పప్పుండల్ని మంచి గట్టి పాకంతో తయారు చేశాడు. అవి నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటాయంటే, అబ్బో ఒకసారి ఒక ఆవిడ ఇంటికి వెళ్ళానండి, ఉండరాళ్ళు నోట్లో వేసుకుంటే గంట అట్టింది. ఆ తర్వాత నా దంతాలు చాలా కాలం చెప్పట్టు సలిపేసి ఉండరాయి తినేసరికి గండం అయిపోయింది, గుండ్రాయి అయిపోయింది పళ్ళు. భలే చేస్తారండి కొంతమంది, నిజంగా నీ వేరుశనగ ఉండలు పట్టుకొచ్చి పెడతారు. గురువుగారు మీకోసం భక్తితో నేను మొదటిసారిగా వంట నేర్చుకుని చేశానుందో ఆవిడ, అక్కడొచ్చింది తంట నా కోసం వంట నేర్చుకుందిట, నా కోసం నేర్చుకుని ఆ ప్రయోగం నావే చేసింది అనమాట. ఇక ఆ వేరుశనగ ఉండలు 1993లో ఇస్తే ఇప్పటిదాకా ఉన్నాయిలేండి ఇంట్లోనూ, ఇంకో 100 ఏళ్ళైనా ఉంటాయి. అలాంటి ఉండలు తయారు చేశాడు. తయారు చేసి 60 మైలు అయ్యేసరికి వాడు అక్కడికి వెళ్ళగానే ఉండబెట్టగానే ఇవి నవిలితే కానీ వాడు పూర్తిగా ముందుకు వెళ్ళడానికి లేదు అంటూ నడిచేసరికి ఈయనకంటే ముందు వాళ్ళే వాళ్ళు మొదలెట్టారు. ఈ ఉండరాళ్ళు దేంతో చేసేవనైనా ఈ ఉండలు అన్నట్టు ఆయన, భక్తితో చేశానులేండి అన్నాడు ఆయన. నిజమునకు రహస్యం చెప్పాలి ఇక్కడ, అవును మెత్తని పప్పుండలే. ఈయన ముందు వెళ్ళిపోతాడేమోనని ఈయన ఉండ చెత్తో పట్టుకుని గణేశ, ఈ ఉండవాడు నవల్లేనంత రీతిగా కఠినంగా తయారు చేసి అతను మా కంటి ముందు అదృశ్యం అవ్వకుండా అతనికంటే ముందు మేమే నడిచే శక్తితో వెళ్ళేటట్టుగా ఉండ తయారు చేయనట. అందుకే ఉండలు అయిపోయింది, అది ఉండ కాదు బండ ఆ బండ రోడ్లో వాడు నవ్వులుకుంటూ వెళ్ళేసరికి 60 మైలు దగ్గర ఆగక్కర్లేకుండానే ఓ నడనివారట. 60 మైలు దగ్గర అతి కష్టమైంది ఉండ దిగేది, మళ్ళీ ఇంకో ఉండబెట్టేవాట. గురువుగారు శిష్యులకు కండిషన్ పెడితే శిష్యుడు గురువుగారికి కండిషన్ పెట్టాడు. దానివల్ల ఏమైందనమాట, ఉండ మెల్లిగా నవ్వులుకుంటూ నానాయాత్రపడి వీడు 60 నడిచేలోపు వీళ్ళు కూడా ఆయనతో సమానంగానో ముందు నడిచేవారు. మొత్తం మీద ఎక్కడా ప్రయాణంలో ఆయన అదృశ్యం అవ్వలేదు. ఆయనతో కలిసి ప్రయాణం చేశారు. అదిగో అదే ముద్గలాశ్రమం అని పలికి టక్కున అదృశ్యం అయిపోయాడు ఆయన ఈ బ్రాహ్మడు. ఇదేన ఆశ్రమం, మీరు కూడా రండి అని పక్కకు చూస్తే లేడు ఆ పక్క ఆయన. అప్పటికి ఉండలో అయిపోయి ఆశ్రమం అయిపోయిందిగా, ఆశ్రమం దగ్గర కనపడిందిగా. అప్పుడు ఆకాశవాణి మళ్ళీ ఏమన్నది, ఒరే దక్ష నువ్వెంత అదృష్టవంతుడురా, ఉండలు గట్టిగా అయిపోవాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించావు, ఆ విఘ్నేశ్వరుడు ఈ బ్రాహ్మణ రూపంలో ఇక్కడ దాకా వచ్చి నీ కూడా వచ్చి నేను నడిపించాడరా, నేను నడిపించింది ఆ విఘ్నేశ్వరుడే, విఘ్నేశ్వరుడికే కండిషన్ పెట్టావు. పూర్వం వేదవ్యాసుడు భారతం రాయడానికి నిబంధన పెట్టాడని విన్నాం, నువ్వు కూడా నిబంధన పెట్టావు. వ్యాసుడు ఏం చేశాడు భారతం రాసేటప్పుడు, ప్రతి శ్లోకం అర్థం చేసుకుని రాయాలన్నట్ట. విఘ్నేశ్వరుడికి అర్థం కాదా? ఆనాడు వ్యాసుడు విఘ్నేశ్వరుడికి నిబంధన పెట్టాడు. ఇప్పుడు నువ్వు విఘ్నేశ్వరుడికి పప్పు ఉండలు తినాలన్నావు, ఆయన తింటాడేమోనని మళ్ళీ గట్టిగా ఉండేలాగా ఆ ఉండల్ని విఘ్నేశ్వరుడిని ప్రార్థించి తయారు చేసావు. అంటే నేను నడిపించినవాడు విఘ్నేశ్వరుడు, నువ్వు ఇచ్చిన ఉండలు తింటానన్నవాడు విఘ్నేశ్వరుడు, ఆ ఉండలు తినాలని కండిషన్ అంగీకరించినవాడు విఘ్నేశ్వరుడు, నువ్వు ఆ ఉండలు గట్టిగా ఉండాలని ప్రార్థించింది విఘ్నేశ్వరుణ్ణే. ఆ ఉండలు ఆయన తలుచుకుంటే ఎంతండి, రాళ్ళు మింగగలడు ఆయన. ఆయన కడుపులో కొండలున్నాయి, బండలున్నాయి, అయినా నీకోసం ఆయన నవ్వలేనట్టుగా నటించి మెల్లిమెల్లిగా తిన్నవాడు ఆ విఘ్నేశ్వరుడు. నిన్ను తిన్నగా ఇక్కడికి తీసుకొచ్చి అదృశ్యమైన వాడు ఆ విఘ్నేశ్వరుడే, నువ్వు అదృష్టవంతుడురా, అందుకే ఆయన నీ కూడా వచ్చాడు, నీ మాటలు విన్నాడు. నీ భక్తి అంత గొప్పది. మళ్ళీ మొదలుకి వచ్చి భక్తి కిన్న కరోతి, భక్తి చేయలేనిదంటూ ఏముండదు. మనం భక్తితో తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం, భక్తి లేకపోతే ఏమీ చేయలేం. కొంతమంది ఉన్నారండి జీవితంలో ఈ పని చేయగలరా అనుకోండి, ఒకసారి వాళ్ళు ఆ పని చేయగలుగుతున్నారు. మీలో కొంతమంది ఉన్నారు కాశీ జీవితంలో వెళ్ళగలం అనుకున్నారా, కానీ వచ్చారు గురువుగారి కటాక్షం వల్ల. జీవితంలో ఎప్పుడైనా కాశ్మీర్ రాగలం అనుకున్నారా, ఏమన్నా మీరు వచ్చారుగా కాశ్మీర్? ఎంత భయంకర స్థితిలో ఉంది కాశ్మీర్ ఆ టైంలో. ఆ టైంలో వీళ్ళు నాతో వచ్చారు, సిగ పువ్వు వాడలేదు వాళ్ళకి, ఎవరికి శుభ్రంగా తిరిగారు, సింధు నదిలో స్నానం చేశారు. మేము వచ్చాక డిస్కోలు అయ్యాయి, మేము ఉన్నంతవరకు ఏమీ లేదు, దర్జాగా తిరిగాం. సారథిగారు కూడా వచ్చారేమో అనుకుంటున్నాను, జమ్మూ కాశ్మీర్ వచ్చారా రెండును. ఆ తర్వాత మళ్ళీ ఎవడ వెళ్ళగలిగాడు, వెంటనే చాలా ఇబ్బంది పడింది. ఇప్పుడు కదా ఇప్పుడు దైవానుగ్రహంలో మళ్ళీ ఈ ఆర్టికల్ అనేది దరిద్రం 370 అనే ఆ ఆర్టికల్ ఇంతకాలానికి అసలు సిసలు పోగాడు. విష్ణుస్వరూపుడైన నరేంద్రుడు వచ్చిన తర్వాత తొలగింది కాబట్టి కానీ మనం సుఖంగా ఉన్నాం. అంతపూర్వం ఎంత యాతన పడిపోయామండి. ప్రధానమంత్రి అంటే ఈ ప్రపంచంలో ఇంతవరకు భారతదేశానికి ఏకైక ప్రధాని ఆయన ఒక్కడే, నరేంద్ర మోడీ గారు తప్ప మరొకడు ఎవడో కాదు. ఎవడేమనుకున్నా పర్వాలేదు, నా పురాణం వింటే వినండి, లేకపోతే మానేయండి, నాకు వచ్చిన నష్టం లేదు. ఎవడండి ఇంతవరకు ఇలాంటి వాడు, ప్రపంచంలో అంత ధైర్యం కలిగినటువంటి వాడు, అంత పవిత్రమూర్తి, అంత స్వచ్ఛందమూర్తి యోగి ఎవడు, ఆయన ఒక్కడే. కాబట్టి అలాంటి వాళ్ళు కావాలి మన దేశానికి. కాశీ ఇలా బాగుపడుతుందని అనుకున్నావా? ఆ పుణ్యాత్ముడు అక్కడ యోగి ఆదిత్యనాథుడు ఉత్తరప్రదేశ్లోనే చేరబట్టి ఇన్నాళ్ళకి హిందువులు మేము హిందువులమని చెప్పుకోగలుగుతున్నారు, మన పురాణం చెప్పుకోగలుగుతున్నాం, మన గుళ్ళు కట్టుకోగలుగుతున్నాం. మరొక్కసారి భగవంతుడు ఆ మహానుభావం అండి, శాశ్వత ఆరోగ్యంతో బ్రహ్మానంద స్వరూపుడిగా నిలబెట్టాలని. ఆయన మాత్రమే కొంతకాలం పాటు ఇంకా మనకి ప్రధానిగా ఉండి ఆ తర్వాత మంచి వారసుడిని ఆయన పెట్టి వెళ్ళాలని కోరుకుందాం. జై బోలో గణేష్ మహారాజుకి.